गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे. ॐ श्री गुरुभ्यो नमः. ॐ श्री नान परमात्मने नमः.
థ్యాంక్ యూ కృష్ణ. ఓం శ్రీ నాన పరమాత్మనే నమ. అనసూయ ఆంటీ కనిపిస్తున్నాను కదా?
పర్వాలేదా?
వస్తుంది ఆంటీ, బాగానే వస్తుంది. కొంచెం క్లారిటీ లేదు కదా భీష్మ? వీడియో క్లైట్ క్లియర్ గా ఉంటారా? ఒక్క నిమిషం,
కొంచెం మాట్లాడితే వస్తుంది. కంటిన్యూ చేయండి.
ఓకే ఓకే. యా, మన అనుసయంగా తెలియని వాళ్ళు ఉండరు. అరుణాచలం వచ్చిన వాళ్ళందరికీ అనుసయం అంటే తెలుసు. ఆవిడ అంటే ఫస్ట్ ఆవిడ జీవితంలోకి వచ్చింది భగవాన్, తర్వాత నాన్నగారు ఆవిడ లైఫ్లోకి రావడం. ఆవిడ ఎప్పటి నుంచో అరుణాచలంలో చాలా సర్వీస్ కూడా చేస్తున్నారు చిన్న వయసు నుంచి. ఆంటీకి హస్బెండ్ చిన్న వయసులోనే పోవడం వల్ల, తర్వాత చిన్నప్పటి నుంచి భగవాన్ ఆవిడ జీవితంలోకి రావడం, లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ గైడెడ్ లైఫ్ అనమాట స్పిరిచువల్గా ఆవిడది. గత 35 ఏళ్ల నుంచి ఆవిడ బహుశా అదే ఆంటీ మాటల్లో చెప్తారు అరుణాచల్ నివాసం చేస్తున్నారు. నారాయణ రాజ్ గారు అని ఆంటీకి రిలేషన్ అవుతారు. ఆయన కూడా రమణాశ్రమంలో చాలా కాలం ఉన్నారు. లాస్ట్ డేస్ కూడా అక్కడ అంటే అక్కడే వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆంటీ దగ్గర దగ్గర ఐ థింక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆయనకి సర్వీస్ చేశారనమాట. నేను ఫస్ట్ టైం ఆంటీని కలవడం అక్కడే నాన్నగారితో వెళ్ళినప్పుడు. నారాయణ రాజు గారి దగ్గర అనుసయం గారు సర్వీస్ చేస్తూ ఉండేవారు. అక్కడేమో రమణాశ్రమం కాటేజ్లో పీస్ హ్యాపీనెస్ బ్లిస్ అనే కాటేజ్ పక్కన ఒక చిన్న కాటేజ్ ఉండేది. అక్కడ నారాయణ రాజు గారు ఉండేవారు. రమణాశ్రమంలోనే స్టే చేసేవారు ఆయన. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. నాన్నగారు ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు అనుసయం గారు పక్కన ఎప్పుడూ ఉండేవారు అనమాట. ఆయనకి సర్వీస్ చేస్తూ కోసం వండి పెడుతూ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు లాస్ట్ డే వరకు ఆయన్ని. సో అనుసయం గారిని ఎప్పుడు నాన్నగారు చాలా ప్రశంసలు చేస్తూ ఉండేవారు. చాలా బాగా చూస్తున్నారండి, అరుణాచల్ నివాసం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, మీకు ఇంకా ముక్తేనండి అంటూ ఉండేవారు అనమాట. అరుణాచల నివాసం మీకు దక్కింది, మాకు దక్కలేదు అని కూడా అంటూ ఉండేవారు అప్పుడప్పుడు సరదాకి. అండ్ చాలా సందర్భాల్లో నాన్నగారు ఇది కూడా అనడం జరిగింది, మేము భక్తులందరూ మేము అరుణాచలేశ్వరుని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నారు, అరుణాచలేశ్వరుని చూడడానికి నాన్నగారు వెళ్తున్నారు అని భక్తులందరూ వస్తున్నారు. కానీ తెలియనివి మీ అందరికీ తెలియంది ఏంటి అంటే, నేను అనుసయం గారిని చూడడానికి వెళ్తున్నాను. ఇది ప్రవచనంలో కూడా ఫ్యూ మీటింగ్స్ లో కూడా ఆయన అన్నవి ఉన్నాయన్నమాట. మీటింగ్స్ లో కూడా నాన్నగారు చెప్తూ ఉండేవారు, మేము అనుసయమ్మ గారి కోసం వెళ్తున్నాము, పాపం ఆవిడ్ని ప్రయాణం చేయొద్దన్నాం, మేమే వచ్చి మీకు కనిపిస్తూ ఉంటామండి, మీరు ఎక్కడికి రావక్కర్లేదు, అలా మాకు కూడా అరుణాచలంలో ఉండే భాగ్యం వస్తుంది అని చెప్పి చాలా అటెన్షన్, చాలా ఇంపార్టెన్స్ అనుసయమ్మ గారికి ఇవ్వడం ఎప్పుడూ జరిగింది. అండ్ వచ్చినప్పుడు కూడా ఆవిడకి ఎప్పుడు ఫ్రీడమే, నెవర్ దేర్ వాజ్ అ రెస్ట్రిక్షన్ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్నగారి దగ్గరికి రావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే రాసిమ్మనేవారు. దట్ వాజ్ వన్ యూనిక్ ఫీచర్ అనమాట. అనుసూయమ్మ గారికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ నాన్నగారు ఏంటి అంటే, మీకు ఏ డౌట్ ఉన్నా పేపర్ మీద రాసి తీసుకురండి, అది నేను చెప్తాను అనేవారు. సో ఆవిడ ఏదైనా రాసి, సబ్జెక్ట్ పరంగా ఏదైనా డౌట్ రాసిస్తే అది చదివి సరే అందరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కిందకు వచ్చి ఒక 2 to 3 hours ఆవిడ రాసిన క్వశ్చన్ మీద ఆన్సర్ డిస్కషన్ జరిగేది అనమాట. సో ఇట్ వాజ్ ఐ మీన్ ఆల్ ది ఇయర్స్ ఇన్ నాన్నగారు ఆశ్రమే ఎస్పెషలీ చాలా వైభవంగా, అంటే వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఆంటీకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళిపోయే వరకు ఆవిడ బ్లెస్ చేసి వెళ్ళేవారు. ఆంటీ ఈజ్ 80 నౌ అండ్ షీ సో స్ట్రాంగ్ స్పిరిచువలీ, ఫిజికలీ, అండ్ సో హ్యాపీ టు సీ హర్ సో హెల్దీ అండ్ ఇండిపెండెంట్ స్టిల్. చాలా సంతోషం ఆంటీ మీ పాటికి మీరు అలా ఉంటూ. మూల స్తంభాలు నాన్నగారు ఆశ్రమానికి మూల స్తంభాలు ఎవరెవరు అంటే, అనుసూయమ్మ గారు, భారత ఆంటీ, ఆ కార్నర్ రూమ్ భారత ఆంటీ, ఈ కార్నర్ రూమ్ అనుసూయమ్మ గారు. ఆశ్రమానికి మీరిద్దరు మూల స్తంభాలు ఆంటీ, ఎందుకంటే కేశన్ రాజు గారు భారతి ఆంటీ ఓల్డ్ డివోటీస్, మీరు ఇంకా అరుణాచల నివాసమే చేస్తూ ఉన్నారు ఆశ్రమం కట్టక ముందు కూడా. సో ఆశ్రమంలో మీరిద్దరు ఉండడం అనేది ఆశ్రమానికి, భక్తులకి కూడా చాలా శ్రేయస్సు, అది నాన్నగారు కూడా మెన్షన్ చేస్తూ ఉండేవారు. సో ఈ రోజు మీతో మాట్లాడించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో సందర్భంలో భారత ఆంటీ కూడా మాట్లాడతానన్నారు శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత. సో ఈ రోజు మీ లైఫ్ గురించి, అంటే భగవాన్ మీ జీవితంలోకి ఎలా వచ్చారు, చిన్న వయసులోనే హస్బెండ్ కూడా పోవడము, తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడమే కాకుండా స్పిరిచువల్గా మిమ్మల్ని గైడ్ చేసి అరుణాచలం రావడమే కాదు, భగవాన్తో అనుబంధం కుదరడమే కాదు, తర్వాత నాన్నగారు జీవితంలోకి రావడం, నాన్నగారు మిమ్మల్ని ఎలాగా ఈ పాత్రలో నడిపించారు, మీ డౌట్స్ అవి ఎలా క్లారిఫై చేసి ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండడానికి కారణాలన్నీ కూడా మీరు మాకు చెప్పుకుంటూ వస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. స్టార్ట్ చేయండి ఆంటీ.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అరుణాచల అరుణాచల అరుణాచల. నాన్నగారు అరుణాచల అనుకుంటేనే మీకు సరిపోతుందమ్మా, శివ కూడా అనుకోక్కర్లేదు, అరుణాచల జ్ఞాన పంచాక్షరి ఇది అని 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 చెప్పేవారు
నాన్న. ఒక్క నిమిషం అంటే శ్రీకాంత్ వీడియో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయమ్మా.
అది యాప్ యాక్టివ్ లో లేదేమో. యాప్ యాక్టివ్. శ్రీకాంత్ ఉన్నారా? శ్రీకాంత్
శ్రీకాంత్ బయటకు వెళ్ళాడు, ఇక్కడే ఉన్నాడు, బయట ఉంటాను ఉన్నాడు. పిలవనా?
ఒకసారి పిలవండి.
శ్రీకాంత్
శ్రీకాంత్ వస్తున్నాడు.
శ్రీకాంత్ అది వీడియో వీడియో బ్లర్డ్ గా వస్తుందమ్మా. వీడియో
బ్లర్డ్ కాదు, యాప్ ఓపెన్ అయ్యలేదే. ఇక్కడ వస్తాం. వచ్చింది.
లైట్ ఆర్పడదు కదా.
మాట్లాడింది రా మా అమ్మ.
స్టార్ట్ చేయండి.
అరుణాచల అనేది అది ఎప్పుడు నాన్నగారిది అరుణాచల మంత్రం నీకు సరిపోతుందమ్మా, అది 5 అక్షరాలు బీజాక్షరాలు అయ్యి అని చెప్పి అనేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ బయట బాహ్యంగా ఈ లైఫ్ని ఏమీ ఇష్టపడి ఉండేది కాదు అది పుష. దాంతో నాకు బాల్య వయసు దగ్గర నుంచి నాన్నగారు ఎవరో తెలియక ముందే నాన్నగారు నాకు బాగా ఆ స్కూల్ టైంలోనే కనిపించేవారు. ఒక బ్రాహ్మణ పిల్లలతో నాకు పరిచయం. ఆరింటికేమో నేను వెళ్తాం, నాన్నగారేమో వారే, ఆయన కూడా రమణ భక్తుడు. ఇద్దరు మీ కూర్చుని నాన్నగారు ఆ ఇద్దరు ప్రసంగించుకునేవారు. నేను ఆ ఇంటికి ఆయన తారకం గారు అని బ్రాహ్మణులు ఉండేవారు. ఊర్లో సైకిల్ వేసుకొచ్చి నాన్నగారు అక్కడ పెట్టుకుని ఆయన తోటి రోజు ప్రస్తావించుకుంటా ఉండేవారు.
మీరు గుమ్మలూరులో ఉండేవారు?
నేను నాకు బాల్య వయసులో అది స్కూల్ వయసులో.
అంటే ఫస్ట్ టైం మీరు ఆయన చూడడం చిన్న పిల్లగా ఉన్నప్పుడు?
బాగా చూడటం నా స్కూల్ టైంలోనే ఆయన దర్శనం అయింది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం అలాగ అయ్యేది. తర్వాత ఇంకో రోడ్లోనేమో నాకు ఇంకా బ్రాహ్మణ పిల్లలు ఉండేవారు, వారింటికి వెళ్తే అక్కడ వాళ్ళంతా ఆ సాయంకాలం కూర్చుని ఇద్దరుగుల మీద కూర్చుని రామాయణ భారతాలు భగవద్గీతలు అవి చదువుకుంటా ఉండేవారు. వాళ్ళతో కలిసి నేను అందులోనే ఉండిపోయి ఇంకా నాకు ఇంటికి వెళ్ళాలనే మనసు అసలు మర్చిపోయేదాన్ని. అలా జరుగుతూ ఉండేది. అక్కడ స్కూల్ అయితే 4 గంటలకు ఇచ్చి పెట్టేసినా నేను 6 గంటలకు కూడా ఇంటికి వచ్చేదాన్ని సార్. అలాగా
బ్రాహ్మణ పిల్లలతో వెళ్ళిపోయి ఆ భాగవతం రామాయణం వింటూ ఉండేవారా?
అక్కడ వింటుంటే ఎంతో ఏదో నాకు తెలియకపోయినా అందులో ఆనందం చాలా అనుభవానికి వచ్చేసి అలా వచ్చేసి తర్వాత ఇంటికి వస్తే ఇదేంటమ్మా ఇంతసేపు ఉండకూడదు ఇక్కడ అని దాని అమ్మ వాళ్ళు అంటే అయితే ఎలాగ ఏం చేయాలి అక్కడికే లాగేసింది నా మనసు. అంటే నేను ఇంకా అమ్మకి అన్ని పనులు చేసేసి ఇంకా మా ఇంట్లో 6 అక్కచెల్లెళ్ళు, ఒక అన్నగారు, నేనే ఆఖరు, పెద్ద ఆవిడకి జిన్నూరు, నా నాన్నగారు చాలా బంధువులు, నాన్నగారు పెద్దమ్మ అని పిలిచేవారు ఆయన మా పెద్దక్కని. అక్కడికి వెళ్ళి అమ్మకి అన్ని పనులు చేసేసి వెళ్ళిపోతే ఇంక పర్వాలేదు అని చెప్పేసి రోజు అలా వెళ్ళిపోయేదాన్ని. అది వినేసి అది వింటేనే కానీ నాకు తృప్తి ఉండేది కాదు. తర్వాత వాళ్ళు భగవద్గీత నేర్పారు. అది ఇప్పటికీ భగవద్గీత రోజు నేను నాన్నగారు అష్టోత్తరం, భగవాన్ అష్టోత్తరం, భగవద్గీత పారాయణ అయితేనే కానీ బయటకు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కూడా
కంటిన్యూ చేస్తారండి?
ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అలా జరుగుతుండగా జరుగుతుండగా చాలా ఇంకా అలాగే వయసు దాంట్లోనే పెరిగింది. 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేటప్పటికి మా ఇంట్లో అందరికి ఏదో పెళ్లిళ్ళు సమస్య వెతుక్కోవటం వచ్చేసి అక్కలందరూ పెద్దవాళ్ళు వాళ్ళందరూ పిల్లలు పెద్దవాళ్ళతో ఉండేవారు. నా అమ్మకి అసలు ఖాళీ ఉండేది కాదు. దానిచోటి నేనే కొంచెం ఆవిడకి సపోర్ట్గా ఉండే అన్ని పనుల్లోనే ఉండి కొంచెం హెవీగా పండగ ఉండేదాన్ని కొంచెం అన్ని పనుల్లోనే చేసి పెట్టడానికి. అన్ని పనులు చేసేస్తే నన్ను ఎవరో ఏమి అనరు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నానని
ఏమి అనరు. అదేలేండి,
అది నా ఉద్దేశంలో నేను అనుకునేదాన్ని. అలా జరిగిపోయింది. కొన్ని రోజులు అలా జరిగిపోయేటప్పటికి ఇంకా 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెళ్లి వయసు, పెళ్లి జరగటం జరిగిపోయింది. ఇంకా అక్కడేమో ఇంతకంటే పెద్ద కాపురం,
ఇంకా ఎక్కువ మంది
పెద్ద కాపురం అయినా కానీ ఇది ఏంటి, ఇది కష్టమని కానీ ఇది సుఖమని కానీ ఎక్కువ ఒక్క ఆలోచన కూడా వచ్చేది కదమ్మా. అసలు ఇది వారికి అందరికీ మనకి తల వంచి పనిచేయవలసిందే తప్ప ఎవరిని ఏమీ మన ఎదురు మాట ఎప్పుడు చెప్పటం, అమ్మ ఇక్కడ చెప్పటం లేదు అక్కడ చెప్పటం లేదు, ఎదురు మాట ఎప్పుడూ చెప్పలేదు, పని చేయటమే అలాగ జరిగిపోయింది. అలా నాకు ఇంకా ఇలాగ ఈ రోజు గడిచిపోతుంది ఎలాగా ఇది మనకి ఎలా దక్కుతుంది ఇది అని బాగా ఆవేదన పెరిగిపోయింది. ఇది భగవత్ ఇది ఇంతా నేను విన్నదంతా నాకు ఎలా తృప్తి పడుతుంది, ఎలాగ
చిన్న వయసు నుంచి అన్ని అదే శాస్త్ర పఠనం అయ్యి వినడం
నాలో నేనే తాపత్రయం పడతా ఉండేదాన్ని. అప్పుడు మా ఊళ్ళో ఒక ఆవిడ అన్నారు, మా ఇంటికి ఒక గురువు గారు వస్తారు, వారు వచ్చినప్పుడు నీకు ఉత్తరం రాస్తాను, ఎవరికో ఒంట్లో బాగోలేదని చెప్పేసేసి నువ్వు వచ్చేయి, అప్పుడు ఆయన మంత్రం ఇస్తారు నీకు, ఆ మంత్రం తీసుకుంటే బాగా మంత్రం లేకుండా ఏమీ నీకు అది బుద్ధి విద్య అవుతుంది, నువ్వు ఎన్నాళ్ళు తప్పించినా ఏమీ రాదు నీకు అని చెప్పేసి అంటే కావును అనుకుని అంటే ఆవిడ ఉత్తరం రాశారు. ఉత్తరం రాసిన తర్వాత అది చదివిన తర్వాత లోపల నుంచి నాకు వచ్చిన గైడెన్స్ ఏంటంటే, నువ్వు సత్యం కోసం బయలుదేరుతున్నావు తప్పిస్తున్నావు, అబద్ధంతో మొదలు పెడతావా అని లోపల నుంచి అనిపించింది. అనిపించి అది చింపేసి బయటపడేసాను. ఇంక అయ్యలేదు, ఇంకా 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 పెరిగిపోయింది. ఇదేంటి, అటు అటుగా అటు కూడా మనకు అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇంక ఇంతేనా ఈ జీవితం, ఈ రోజు గడిచిపోతుంది, ఈ రోజు గడిచిపోతుంది అని చాలా ఇంకా ఆవేదన ఇంకా పెరిగిపోయింది.
తపన
తపన, ఇంకా రాత్రి నిద్ర పట్టేది కాదు, తలగడ తడిచిపోయేది, ఇంకా ఒకటే ఆకలి దప్పులు ఉండేవి కాదు, ఇంకా అలా అలా ఉండేది అనమాట. దాంతో తపన బాగా పెరిగిపోయింది. నిద్ర పట్టక బయటకు వచ్చేసి చీకట్లో కూర్చుంటే ఏంటి ఏంటి, ఎవరో తలుపులు తీసుకుని ఎప్పుడో బయటకు వెళ్ళిపోతుందేమో ఏంటి అని మా వాళ్ళకి అనిపించేది. అలాగే ఏంటి ఎందుకు బయట కూర్చోవాలి అంటే, బయట కూర్చోవటం దేనికోసం ఆలోచిస్తున్నామంటే ఆలోచించడానికి బయటకు రావక్కర్లేదు కదా, ఇంత ఒళ్ళంత మంటలు కుట్టినట్టు అనిపించేసేది. అలా అలాగంటే అప్పుడు ఇంకా ఇంకా తపన పెరిగిపోయింది. ఒక రోజైతే అలాగా అలా ఏడ్చి ఏడ్చి ఇంతేనా అనే జీవితం, ఇంతకే ఇంతే ఇలా ఇలాగ అయిపోతుందా, ఇంతేనా ఈ కాలం ఇలా గడిచిపోతుందా, ఈ జన్మ ఇలా తరిగిపోవటమేనా అని చెప్పేసి అనుకుని అని బాధపడితే ఒక కొంచెం నిద్ర పట్టింది. అప్పుడు భగవాన్ స్వప్న దర్శనం, స్వప్న దర్శనం స్వప్నానికి వచ్చి నా పక్కలో కూర్చుని, ఎందుకు అలా దుఃఖపడుతున్నావు, నీకు ఈ రోజు నుంచి దుఃఖపడే అవసరం లేదు, నేనున్నాను, నీకు అన్నీ అందించేవాడిని, అన్నీ నీకు నేను నీకు చెయ్యూత నేను ఇస్తానని చెప్పేసి ఆయన అభయం ఇచ్చి నాకు అంటే ఆ దృశ్యం ఇప్పి మెలకు వచ్చేసాను. ఇంకా ఏనుగులు బలం వచ్చేసింది అనుకో, అయ్యి బాబు నాకు ఆ గురువు దొరికేశాడని. అప్పుడు ఇంకా నేను తెలియపరుస్తానన్నారు. అప్పుడు తర్వాత మళ్ళీ మర్నాడు నుంచి ఇంకో ఆవేదన, ఇదేంటి నాకు తెలియపరుస్తా అన్నారు, ఎలా తెలియపరుస్తారు ఇదా అని చెప్పేసి అనుకుని అంటే, అప్పుడు ఇంకో మా ఇంటికి ఎవరు వచ్చినా నాకు ఆయన అన్నగారు వర్స్ అవుతారు, ఆయన రమణ అరుణాచలంతో కనెక్షన్ ఉన్నాయన, మా ఇంటికి వస్తే మా వారికి పర్వాలేదు, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే మనకి అప్పుడు ఇబ్బంది పడదు అని ఆయనకి ఆయన మనసులో దూదేది వెళ్ళి భగవాన్. తప్పిస్తోంది నా గురించి, నువ్వు వెళ్ళి ఆ భగవాన్ ఫోటో మూడు బుక్కులు అందచేయమని ఆయనకి
స్వప్నదర్శనం ఇచ్చి చెప్పి,
ఆయన గైడెన్స్ ఇచ్చి అది ఆయన బయలుదేరి బయటకు వచ్చేటప్పటికి బస్సులు లేవు అప్పుడు. ఆ రోజు ఆ బస్సులు లేకపోతే అలా అది ట్రక్కులు పట్టుకుని లారీలు పట్టుకుని వచ్చి, అప్పుడు ఆ రోజుల్లో రేవు దాటాలి, నర్సాపురం రేవు దాటాలి, నర్సాపురం రేవు దాటి మా ఇంటికి వచ్చేటప్పటికి 11-12 గంటలు అయిపోయింది రాత్రి. బయట వాళ్ళు ఎవరన్నా వస్తే మరి అప్పుడు ఆ టైంలో మరి తలుపు
కుదరదు కదా రాత్రి, అవును అవును
రానివ్వరం కదా, తలుపు కొడితే ఇది ఆయన ఏంటి ఇప్పుడు ఇంత ఈ సమయంలో ఇలాగా వచ్చారు ఏంటంటే, ఏమో మరి నువ్వు ఇంత ఆవేదన పడుతున్నావని నన్ను అక్కడ ఉండబట్టనివ్వలేదు, ఇది పట్టుకెళ్ళి నీకు అందించమని నాకు లోపల నుంచి వచ్చింది, అందుకని నేను ఇది ఇలాగ పట్టుకొచ్చేసాను, నాకేమో బస్సులు లేవు, దాంతో నాకు ఇది రాత్రి అయిపోయింది అని చెప్పేసి అన్నారు. ఆయనకి ఎన్నో 10 రోజులున్నా పర్వాలేదు, నా ఇంట్లో ఉన్నా నాకు అది అన్నగారితో సమానం, ఆయన అన్ని కూడా ఇది అంత నాన్నగారికి కూడా బాగా తెలుసు, ఆయన రమణ భక్తుడు, జున్నూరు నాన్నగారు 10-15 రోజులు ఉండేవారు వారి ఇంట్లో. అప్పుడు అది అప్పుడు ఆయన ఆ బుక్కులు పట్టుకొచ్చి 10 రోజులు నా దగ్గర ఉండి వాటిలన్నింటికి అర్థం చెప్పి అది చెప్పి బాగా అది ఎంతో ఇంకా ఆనందంగా ఇంకా ముందుకెళ్ళేటట్టు బాగా నన్ను పరిచారు. దాంతో నాకు ఇంకా ఆనందం అనిపించేసింది. తర్వాత అది 72లో జరిగింది. 73లో మా వారికి పిల్లల్ని స్కూల్కి పంపటం తీసుకురావటం కోసం నేను బండి కొనుక్కున్నాను. ఆ బండిలో వెళ్తుంటే పెద్ద ఆయన ఒక ఆయన కొంచెం చెవుడుగా ఉని తప్పుకోలేదు, ఆయన కొంచెం తగిలి ఆయన పడిపోతే ఈయన కూడా కొంచెం పడ్డారు. పడితే మోకాల మీద పైజమా చిరగలేదు, కొంచెం ఊరికే పొర రేగింది, ఆయన్ని ఎక్కించుకుని బండిని ఎక్కించుకుని ఆయనకు ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి టెట్నస్ ఇంజెక్షన్ చేయించి ఆయనకి ఈయన చేయించుకోలేదు వారం తిరగకుండా ధనుర్వాత వచ్చేసింది. అప్పుడు అసలు ఇంత వైద్యం కూడా లేదు 73లో అది. అప్పుడు వెంటనే కాకినాడ తీసుకెళ్ళి
మేము పుట్టక ముందు ఎప్పుడు 1970s అలాంటి ఎర్లీ
73లో అప్పుడు ఇంకా అది కొంచెం తగ్గినట్టే తగ్గింది. పర్వాలేదు అనుకుని ఒక నెలలు ఉండవలసి వస్తుందని అనుకుంటే నేను అన్ని పట్టుకుని వెళ్ళి ఒక్కొక్క రూమ్ పొయ్యిలు అన్ని పట్టుకెళ్ళి రూమ్ తీసుకుని ఉండాలని చెప్పేసుకుని పిల్లల్ని ఎవరితో అప్పచెప్పి అది వెళ్ళాను ఇంకా వారం తిరగకుండా అయిపోయింది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎక్కువైపోయి తగ్గిపోయింది అయిపోయింది. అప్పటికి ఆయనకు 36వ సంవత్సరం, నాకు 33వ సంవత్సరం. పిల్లలు ముగ్గురు చిన్నవాళ్ళు. అది అప్పుడు అప్పుడమ్మా నిజంగా డాక్టర్ 4 కలిసి ఆ గుండెని కొట్టి కాళ్ళు మద్దనాది చేసి 4 చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు నేను గోడ కంటుకుపోయి అప్పుడు నాకు లోపల నుంచి ఏమనిపిస్తోంది, వెళ్ళిపోయేదేంటి ఉండేదేంటి, ఏం వెళ్ళిపోతుంది ఏముంటోంది అని లోపల నుంచి నాకు ఊరికెళ్ళాక అని లోపల ఆవేదన పుట్టేసింది. ఏమి వెళ్ళిపోతుంది, ఏమి ఇక్కడ ఉంటుంది, ఏమి వెళ్ళిపోతుంది అని. అంటే బాడీ ఉండేది కాదు వెళ్ళిపోతుంది, ఉండేది ఎప్పుడు ఉంటుందని నాకు అప్పుడు తర్వాత తెలియబడింది, కానీ ముందుది ఏం తెలియబడలేదు. అప్పుడు ఇప్పుడు వెంటనే ఇంటికి రావటం, ఇంటికి తీసుకురావటం. అప్పుడు ఇంటికి తీసుకొచ్చేటప్పటికి పిల్లలకి ఆయన తిరిగి వచ్చేసారనుకుని ఇంకా మా కార్ చుట్టూరా తిరిగి చూస్తే డెడ్ బాడీ. అప్పుడు మా చిన్న పాప అందనమాట, ఇంకా ఎందుకు ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలా, 2 ఉంచుకోకూడదా, ఇలాగా ఇంట్లో ఉంచుకోకూడదా అని చెప్పేసి అడిగింది అనమాట.
కుమారియా?
లేదు, చిన్న ఉమా, చిన్నది అమెరికాలో ఉంటుంది ఇప్పుడు. అడిగింది ఉంచుకోవచ్చు కదా 2 ఎందుకు ఇలా వెంటనే తీసుకెళ్ళిపోవటం, ఎందుకు ఉంచుకోవచ్చు, ఉంచనివ్వండి అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు అక్కడ అడిగింది అనమాట. దానికి 8వ సంవత్సరం వచ్చింది. ఆ అబ్బాయికి 10, కుమార్కి 13, అలా అన్ని అది కొంచెం పిల్లలు జాగ్రత్తగానే చూసుకునేది ఇద్దరు నేను కుమారి. అలాగే అలా గడిచిపోయింది. అలా ఇంకా అలాగా ఇంకా దానికి పిల్లలకి స్కూల్కు స్కూళ్ళు రావటం, అమ్మాబుకి భీమవారం హై స్కూల్ చదువు అయిపోవటం, భీమవారం మకాం మార్చడం అయ్యింది. అయ్యేటప్పటికి ఇంకా నాకు తర్వాత ఇంకా చిన్న పాప కూడా హై స్కూల్ చదువు అయిపోయి భీమవారం మకాం మార్చిన తర్వాత నేను కూడా భీమవారం వెళ్ళిపోయాను. ఆ భీమవారం వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాన్నగారు బాగా పరిచయం ఎక్కువయ్యింది. నాన్నగారు సండే బోర్డు స్కూల్లో మీటింగ్ పెట్టింది.
ఎక్కడ బోర్డింగ్? భీమవరం.
అప్పుడే అది 78లో, 78లో వెళ్ళిపోయాం కాపురం, ఈ ఊరు నేర్చిపెట్టేసి
భీమవరం
వెళ్ళిపోయారు. అక్కడేమో ఇంకా నాన్నగారు పరిచయం బాగా ఎక్కువ, దగ్గరగా జిన్నూరు ఉండటం. నాన్నగారేమో పరిచయం, నాన్నగారు బంధువు కూడాని, తర్వాత నాన్నగారు భార్య కూడా మా పెద్ద నాన్నగారు మనవరాలన్నమాట. దాంట్లో నాన్నగారు బాగా గుమ్మలూరు రావటం, మా అమ్మ వాళ్ళతో కూడా బాగా సన్నిహితంగా ఉండటం, ఇది స్పిరిచువల్ గానే మాట్లాడుకోవటం అన్ని కూడా బాగా జరిగేది నాన్నగారి. నాన్నగారు ఆ బోర్డు స్కూల్లో మీటింగ్ ఉండేది మా దోష ఇంకా చెప్పడానికి అసలు అండి. అప్పుడు మీరు ఎవరో ఎరగరు, ఆయన వయసు చిన్న వయసు, అసలు కూర్చొని చెప్పేవాళ్ళు కాదు, టేబుల్ ఉద్దేశించి మాట్లాడేవారు. కన్నింత అంత అయిపోయి ఎర్రబడిపోయి భగవాన్ తత్వాన్ని చెప్పడానికి ఇంకా ఎంత ఆనందమో ఒళ్ళు ఉడికిపోయేది అనమాట. అలా అలా చెప్పేవారు. ఒక్కొక్క వారం అయితే వర్మను కూడా తీసుకొచ్చేవారు. ఆ వర్మను తీసుకొచ్చి పది నిమిషాలు నువ్వు మాట్లాడమ్మా అని చెప్పేసి మాట్లాడమని
వర్మతో మాట్లాడించేవారు.
అంతే 16 ఏళ్ళ పిల్లోడు, వర్మతో మాట్లాడమని వారు. ఆ వర్మ కూడా మాట్లాడేవాడు, చాలా బాగా మాట్లాడేవాడు. అది ఆ తాతగారి నుంచి వచ్చిన జీన్స్ కదా మరి, అది మాట్లాడు చాలా బాగా మాట్లాడేవాడు. దాంతో
ఈ రోజు మెయిన్ నాన్నగారి వర్క్ అంతా ఆయనే కదా,
అంతా కదా మరి.
స్క్రీన్ మీదకి రారు, స్క్రీన్ మీద కనపడరు, కానీ నాన్నగారు ప్రైమ్ వర్క్ అంతా వర్మే ఆంటీ.
అప్పుడు మా లక్వరంలో మా హస్బెండ్ పోయినప్పుడు అమ్మ నాన్నగారు ఇలాంటివి ఒక్కటి వదిలిపెట్టరు కదా, అవి ఎవరు పరిచయాలైన వారిని ఎవరిని వదిలిపెట్టరు. అక్కడికి వచ్చి ప్రత్యేకంగా నా పక్కన కూర్చుని అది ఇది రమణ భాషణాలు, అప్పుడు ఇక్కడ ప్రింట్ అవగానే ఆయన వచ్చిన కొత్త రోజుల్లో వచ్చిన ఇచ్చిన బుక్ అంట ఆయనకి, ఇక్కడ రమణాశ్రమంలో రమణానంద ఇచ్చారంట, ఆయన చేతిలో పెట్టారంట. ఆ బుక్ పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి, అనుసమ్మ గారు ఇది గోల్డ్ ఇది గోల్డ్ బంగారం అమ్మ, ఇది ప్యూర్ బంగారం అమ్మ, ఇది మీ జీవితాన్ని నడుపుతుంది ఇది అని చెప్పేసి నా చేతిలో పెట్టారు. నిజంగా అందులో ఉన్న సారాంశం ఇంకా ఇంత అంతా కాదనుకో.
పుస్తకం పేరేంటంతే అన్నారు?
రమణ భాషణాలు.
రమణ
భాషణాలు అది 3000 క్వశ్చన్లకి సమాధానాలు
ఇవ్వటం,
అన్ని కూడా అన్నిటినీ అన్ని క్వశ్చన్లకి కూడా సమాధానం. ఇంకా ఆత్మ నుంచి బయటకి వెళ్లకుండా సంబంధం లేకుండా ఒక పూజ మడి నైవేద్యం ఏదీ లేకుండా కూర్చుని చోట నుంచి కదలకుండా నువ్వెవరివో నువ్వు తెలుసుకునేటట్టు తెలుసు చేసిన
ఎక్స్క్లూజివ్ బుక్ అంటే అది. అవును,
చాలా అద్భుతంగా ఉండేది. దాన్ని ఒక పేజీ చదివామంటే 10 రోజులు మనం దాన్ని అవగాహన చేసుకోవటానికి సరిపోతా
టైం
అలా ఉండేది ఎప్పుడు.
సో అప్పటి నుంచే మీరు ఆ పుస్తకం చదివేవారా అంటే?
అప్పుడే ఇచ్చారు నాకు, అదే 73లోనే ఇచ్చారు నాకు నాన్నగారు. అదే అప్పుడు ఆ చేతిలో పెట్టారు, ఇది ప్యూర్ గోల్డ్ అనుసీమ గారి
ప్యూర్ గోల్డ్
ప్యూర్ గోల్డ్ ఇది మీ జీవితాన్ని నడిపించేది ఇదే ఇది అని నా చేతిలో పెట్టారు. నిజంగానే ఆయన చెప్పినట్టే నిజంగా అదే జరిగింది. తర్వాత అంతా టీచింగ్ అంతా నాన్నగారే, భగవాన్ దర్శనం గురువుగా ఉన్నారు, తర్వాత ఇంకా టీచింగ్ అంతా
టీచింగ్ అంతా నాన్నగారి.
టీచింగ్ ఎన్ని అద్భుతమైన రహస్యాలు నాకు అందించేవారు ఒక్కొక్కసారి. ఆంధ్రాశ్రమంలో ఉండగా, ఇక్కడ అక్కడ ఉండగా, మావయ్య దగ్గర ఉండగా, ఆయన దగ్గరికి ఒంటరిగా వెళ్ళి రమ్మని కూర్చోమనేవారు. ఏం చేస్తున్నారు మీరు, ఎలా ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి అని అన్నీ అడిగే ఎంత బాగా అడిగేవారు.
అంటే మీరు అరుణాచలం ఎప్పుడు రావడం జరిగింది? నారాయణ రాజు గారిని చూసుకోవడానికి అరుణాచలం వచ్చేవారు కదా?
73లో ఆయన పోయిన తర్వాత 74 సంవత్సరం అయిన తర్వాత 74లో ఇక్కడ అడుగు పెట్టాను
అరుణాచలం.
మావయ్య 73లోనే వచ్చేసారు ఇక్కడ నారాయణ రాజు గారు.
ఓ, మీకు మావయ్య అవుతారు నారాయణ రాజు గారు?
మా అమ్మ తమ్ముడే. ఆయన దగ్గరికి రావటం, ఆయన దగ్గర ఉండటం, రమణాశ్రమంలో ఫోన్ చేయటం, అలా 10 రోజులు ఉండి మరి ఇంక పిల్లలకి ఎవరు ఇంకెనకాల ఆదరం లేరు కదా,
చూసేవాళ్ళు లేరు కదా,
పది రోజులు సెలవులు ఇస్తే వచ్చేయటం, మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళకి క్యారేజీలు పెట్టి చదువులకు చూడాలి కదా, అక్కడ చూడండి, అక్కడున్నా మనసు ఇక్కడే ఉంది, ఎప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు అయిపోతుందా అది
బాధ్యతలు అయిపోతే వెళ్ళిపోదామని
అని ఆ జాతరలోనే ఉండేది ఎప్పుడు. అలాగన్నా అలా తరుగుతూ ఉండగా మరి ఇప్పుడు అలా కొన్ని రోజులు గడిచింది. నాన్నగారు ఇక్కడ రమణాశ్రమం ఆంధ్రాశ్రమం కట్టిన తర్వాత రావటం చేయటం, ఆయన తోటి కలిసి ఉండటం, ఎన్నెన్నో నాకు నేను ఇక్కడే ఉండిపోవటం గురించి ఆయన ఎన్నెన్నో నాకు ఎన్ని రహస్యాలు అందించేవారు.
చాలా ఎంకరేజ్ చేశారు మీరు నివాసం చేయడానికి. ఆయన
దగ్గర కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నారు, మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు, అన్ని అన్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఎంత ఎంత బాగానో నా తండ్రి కంటే ఎక్కువ ప్రేమగా ప్రేమిస్తూ అలాగా అడిగేవారండి కూడా. మావయ్య దగ్గర ఎలాగుండా అలా జరిగిపోతుండగా కొన్ని రోజులకి నా మా మావయ్య కూడా 93లో వచ్చారు, 96లోనో 7లోనో ఇక్కడ నుంచి
అంటే 73లో వచ్చి 97 వరకు ఆయన అక్కడే ఉండిపోయారు, రమణాశ్రమంలోనే ఉండిపోయారు. ఆయన
రమణాశ్రమంలో కొన్ని రోజులు ఉన్నారు, బయట కొన్ని రోజులు ఉన్న తర్వాత రమణాశ్రమం వారు లోపల కట్టుకోమని ఆర్డర్ ఇచ్చారు.
అప్పుడు లోపల కట్టుకుని లోపల కాటేజ్ లో ఉండేవారు. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను చిదంబరం నుంచి వచ్చినప్పుడు ఆంధ్రాశ్రమంలో నాన్నగారు ఉండేవారు కదా. కనీసం ఆ ట్రిప్ లో 1-2 సార్లు అన్నా మీ దగ్గర ఆ రమణాశ్రమానికి రావడం, ఆ కాటేజెస్ కి వెనకాలకి రావడం, నారాయణ రాజు గారి కాటేజ్ కి వస్తే మొత్తం ఆ మొత్తం భక్తులతో నిండిపోయేవాళ్ళం, బయట కూడా ఫిల్
అయిపోయేవాళ్ళు. నాన్నగారు వస్తా అంటే వస్తున్నారంటే మా మావయ్య 2 కేజీలు చాక్లెట్లు పట్టుకొచ్చి అంటే రెడీగా ఉండేవారు, ఆయన చేతిలో పెట్టి అందరికి పెట్టండి నాకు కూడా 2 పెట్టండి అనే చేతులు చాపేవారు అనమాట. ఒళ్ళో ఉన్న ఆయన చేతిలో ఒళ్ళో వేసుకుని మా మావయ్య ఒళ్ళో చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టుకుని నారాయణ రాజు గారి
పడక కుర్చీలో ఉండేవారు కదా,
పడక కుర్చీలో కూర్చుని ఉండేవారు, చిన్న కుర్చీలో చిన్న మనిషి ఆయనమ్మా. ఇది ఆయనకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన భోజనం వెరగరు, భోజనం వెరగరు. అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో వైద్యం తక్కువ, అలసర్ అనమాట. దాంతో 2 ఇడ్లీలు తినడం, ఒక పలచడం, మజ్జిగ తాగడం. అప్పటి నుంచి పోయే వరకు ఇంక అదే అదే ఆయన
అదే ఆహారం. పెళ్లి చేసుకోలేదు అంటే
అమ్మా,
పెళ్లి చేసుకోలేదు
ఏమి చేయాలి, ఆయనకి అదే నడిపించిందే. రమణాశ్రమం వచ్చిన తర్వాత రమణాశ్రమ వారు ఆయనకి ఏది కావాలన్నా అది ఏమి వెల్త్ చేయకండి అని చెప్పేసి రమణానంద
ఉండేవారు.
ఆయన ఆయనకి ఏది కావాలన్నా మీరు పంపించేయండి అని ఒక మనిషిని పెట్టారు, తెలుగు వచ్చిన మనిషిని పెట్టారు ఆయనకి. ఆయన ఆయన చూసుకోవటం, ఆయన పట్టురావటం చేయటం
జరిగింది.
నేను కూడా అలాగే వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండటం, తర్వాత 10 రోజులు సెలవులు వస్తే వచ్చేయటం, తర్వాత వెళ్ళిపోవటం, ఇలాగ గుంజీల కింద అలాగ 20 సంవత్సరాలు అలాగ జరిగిపోయింది.
20 సంవత్సరాలు సెలవులు ఇచ్చినప్పుడల్లా
20 సంవత్సరాలు మరి పిల్లలందరూ ఎదిగి పెళ్ళిళ్ళు మనవలు అందరూ అయ్యే వరకు ఇంకా బాధ్యత కదా, మరి
అయ్యే వరకు
దానికి దానికి 20 సంవత్సరాలు పట్టింది అయ్యేటప్పటికి. ఇప్పుడు నా ఆఖరి నాన్నగారితో ఒకటి మావయ్య దగ్గర ఉండి వెళ్తామంటే ఒకరోజు ఇంకా ఆయనకి ఇంకో వారం రోజుల్లో శరీరం వదిలేస్తారు అనమాట. చాలా బాగున్నారు, ఏమి తేడా లేదు. భగవాన్ జయంతికి వచ్చాను నేను, ఆయన జయంతి చూసుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అదే ఆయనకి మొన్నడే ఏదో ఒక చిన్న ఏదో తేడా చేసి కొంచెం ఇంకా పోతారని అనిపించేసి అనిపించేసింది. నేను వెళ్ళేటప్పుడు నమస్కారం చేస్తే అదే నా తర్వాత నువ్వు ఉండేదాను నువ్వేనమ్మా అని చెప్పేసి నా ఆయన
నన్ను బ్లెస్ చేశారు
చేశారు. అలాగే జరగటం జరిగింది. చాలా ఎంత ప్రేమగానే ఉండేవారు. తర్వాత అప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ కాటేజీకి డొనేషన్ చేసేసారు. ఆయనకున్న బ్యాంక్ లో ఉన్న క్యాష్ ని రమణాశ్రమానికి డొనేషన్ చేసేసారు.
ఆయన
ఆ ఇల్లు అది నా చేత సంతకం పెట్టించుకున్నారు మణిగారు. అది ఎందుకంటే ఆరు పిల్లలు మనవలు ఉన్నారు కదా అని చెప్పేసి అంటే వారు ఎక్కడున్నారో మాకు తెలియదు, మీరే మీరే వారికి వారసులు, మీరే వస్తుంటారు పోతుంటారు అని నా చేత పెట్టించుకున్నారు. అప్పుడు అయిన తర్వాత నేను ఇంకా అప్పుడు కొంచెం మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యి 1-2 రోజులు ఉండటానికి దొరికింది
అవకాశం ఉండేది.
అప్పుడు 4-5 రోజులు మా రమణాశ్రమంలో ఉంటే ఇచ్చేవారు రూమ్ అమ్మా, మరి ఆయన చెప్పేవారు అనమాట. అది అలాగే ఎక్కువ రోజులు ఉండటం కుదరదమ్మా, ఎక్కడన్నా 10 రోజులు ఉండి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాను. అంటే నాన్నగారిని అడిగి నాన్నగారు అది ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అంటే ఆంధ్రాశ్రమంలో ఉండనండి అని చెప్పేసి అంటే నాన్నగారు అయితే ఆరికి చెప్పమ్మా, ఆరికి నచ్చితే ఆరికి సలహా ఆరికి నచ్చితే మీరు ఆరితో పాటుగా మీరు ఆరికి సహాయంగా ఉంటే ఆరు ఒప్పుకుంటే అలాగో చెయ్యింది అని చెప్పేసి ఎక్కడ ఆడుపు నొప్పులు నొప్పి తెచ్చేవారు కాదు, నాకు నొప్పులు నొప్పి తెలియదు
తెచ్చేవారు కాదు,
అలాగే ఉండండి అమ్మా అని చెప్పి చెప్పారు. అప్పుడు సూర్యనారాయణ రాజు గారు వెళ్ళిపోయారు, ఇది సూర్యబాబు గారు అమ్మా అని నాన్న ఉన్నారు.
అదే కాపారం సూర్యనారాయణ రాజు గారు సూర్యకాంతం గారు ఉన్నారు,
వాళ్ళు
వెళ్ళిపోయాక ఒక సంవత్సరం సూర్యబాబు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు.
ఉన్నారు, ఆ రెండుగా వెళ్ళాను. అది ఆ రెండుగా వెళ్ళాను. ఏదో 4 రోజులు ఉండి ఏదో నాకు అంత పాపం ఉండమని ఉండమొచ్చారు, కానీ ఆరికన్నా ఎన్న కొంచెం సపోర్ట్గా ఉన్నామంటే ఆవిడకి నచ్చేది కాదు. అలాగే ఎందుకో మరి నాకు ఇంకా ఉండటం ఇష్టం లేక మళ్ళీ రమణాశ్రమే వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, అలా రావటం ఇంటికి వెళ్ళిపోవడం, ఎలాగా ఏం చేయాలి. నా మామ అప్పటికే పోయారు,
కాలం చేశారు
76లోనే పోయారు, 73లో వచ్చి ఆయన ఏమి ఇంక ఊరు దాటలేదు వచ్చిన తర్వాత.
రమణాశ్రమంకే అరుణాచలంలోనే పోయారు కదా, అంటే
అరుణాచలంలోనే ఆరే దహనం చేశారు, మణిగారే చేశారు
చేశారే.
నాకు ఫోన్ చేసి చెప్పారు అప్పుడు ఇలా బాగోలేదు ఆయనకి, ఇప్పుడు ఇంకా ఈ రాత్రికి ఉంటారో ఉండరో కూడా చెప్పలేము అని చెప్పేసి అంటే నేను వెళ్ళి వారమే అయ్యింది అప్పుడు మే నెల, అప్పుడు మళ్ళీ నేను వస్తున్నాను వస్తాను బాడీ అని పోయినా సరే అని చెప్పేసి నేను కూడా చెప్పాను. నేను వెంటనే బయలుదేరేసి బస్సుకు బయలుదేరేసి వచ్చేసాను. అప్పటికే పోయారు, పోతే ఇంక నైట్ మళ్ళీ ఆశ్రమంలో ఉండటం ఎందుకని దహనం చేసేసారు. నేను వచ్చేటప్పటికి చేసేటప్పటికీ అప్పుడు ఇంకా అప్పుడు ఎలాగా ఎక్కడుండాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి అది ఏదన్నా కొంచెం చిన్న సైట్ ఏదన్నా చూసుకుని నన్ను ఎదుక్కుని కట్టుకుందామా అని చెప్పేసి అనిపించి అక్కడ ఇక్కడ అన్ని అడిగి తెలుసుకుని అలా అంటే చిన్న సైట్ ఒకటి కనపడి అప్పుడు కొంచెం పైన కింద వేసుకుంటే బాగుంటుంది అని జయని అడిగాను. ఎవరన్నా జయ ఎవరన్నా వస్తే మనం అందరం కలిసి కట్టుకుందామా అని చెప్పేసి అంటే అదేంటో ఏదో కుదరలేదో కింద డ్రైనేజీ అది రావటానికి వీలుగా లేదో ఇదేదో దానికి ఏదో అంతరాయం అయ్యి అది కుదరలేదు. అప్పుడు కుదరకపోతే మళ్ళీ ఎలాగా ఎక్కడ చూసుకోవాలని చెప్పేసి అంటే ఒకసారి నాన్నగారు ఆంధ్రాశ్రమంలో ఉండగా ఇక్కడ ఈ రమణ నాన్నగారు ఆశ్రమం కట్టి సైట్ని తీసుకొచ్చి చూపించాను. అనసింహ గారు దూరంగా ఉందమ్మా దొంగల భయం, అసలు మరి ఇక్కడ అంతా కృత్యారంజంగా ఉందమ్మా.
అవును, ఎందుకంటే కొంచెం దూరం కదా రమణాశ్రమానికి కూడా దూరం.
అసలు ఒక్క ఇల్లు గాని మనిషి గాని ఎవ్వడు ఉండేవాడు కాదు, అందరు చాలా కృత్యారంజంగా ఉండేదన్నమాట. చాలా దూరంగా ఉందమ్మా దొంగల భయం అదేనమ్మా అక్కడ కుదురు.
సైట్ మీరే చూసారా అంటే, సైట్ ఎవరు చూసారు?
తీసుకొచ్చాను చూపిస్తేనేమో నాన్నగారు అలా అన్నారు. అలా అంటే సరే అండి ఇది కూడా కొత్తగా అని అనుకున్నాను. అప్పుడు వీఐపీ గార్డెన్ లో చూశారు మళ్ళీ, ఇప్పుడు శివరమణ ఇవన్నీ ఉన్న కట్టిన దాంట్లో చూశారు. చూస్తే అక్కడ సైట్ కుదిరేటట్టు ఉంది, అది కొలతలు కొల్పించి డబ్బు జనా ఇద్దామని చెప్పేసి కేసీఆర్ రాజు గారు వచ్చేటప్పటికి వాళ్ళ కింద డబ్బు మీద మోజు పుట్టింది గౌనం. మా
అమ్మాయి
సైట్ ఉందండి, అది వాళ్ళు సైన్ చేయనంటున్నారని చెప్పేసి వాళ్ళు
ఇవ్వలేదు
చెప్పారు. చేయలేదు, చేయకపోతే అప్పుడు ఇంకా కేసీఆర్ రాజు గారు ఇది పని కాదని ఇంకా నాన్నగారితో చెప్పకండి అని ఈ సైట్ కొనేసారు. ఇంత పెద్ద సైట్ కొనేసి వచ్చే బజారా ఇచ్చేసి వచ్చేసారు. అప్పుడు ఏంటి అయ్యా ఇంత సైట్ కొనుక్కుని ఎలాగా ఇందులో ఏం చేస్తాం మనం, ఎంతమంది భక్తులు ఎలా ఉంటారు ఇది సైట్ కింతగానే ఎలాగని పాపం తాజు ఎంత చాలా కష్టపడ్డారు దీన్ని ఏమి సాయం చేయాలి దీంతో అని చెప్పేసారు ఆవిడ అనుకుని. అప్పుడు ఆ భక్తులందరినీ పోజేసి ఆవిడకి కొంచెం అప్పుడు ఈ భక్తులందరినీ పోజేసిన ఆవిడ ఆవిడేనమ్మా, మరి అందరు భక్తులు ఆవిడకి తెలుసు. అందరినీ పోజేసుకుని అంటే ఇది ఎవరు మన రాజులే కాకుండా అందరినీ భక్తులు ఎవరున్నారో వాటిని అందరినీ పోజేసి తెచ్చుకుని ఇంకో మీరు అని అడిగి మేము కట్టుకోవటం అయ్యింది. తర్వాత నాన్నగారేమో నాన్నగారికి రూము ఏర్పరచటం ఊరికే నాన్నగారు వస్తే ఉంటారనుకున్నారు తప్ప, లేకపోతే నాన్నగారు వస్తే భక్తులందరూ ఇంతమంది వచ్చేసి ఇక్కడే ఉంటారు
అప్పుడు అనుకోలేదు.
ఇక్కడే భోజనాలు అని అసలు తలంపు లేదు,
ముందు తెలియదు.
ఆ తలంపు ఉంటే నాలుగు పోషలు మానేసుకుని అక్కడే ఇక్కడే భోజనాలు ఇక్కడే వంటలు ఇక్కడే పెట్టేద్దరు. అది లేక అన్ని రూముల కిందే ఉంటే అప్పుడు అది నాన్నగారు వస్తే మొత్తం భక్తులందరూ వచ్చేసేవారు. భక్తులందరూ వస్తే ఇంక ఎంత కలకల్లాడిపోయేది కదా
అంటే. ఇంకా ఈశ్వర ప్రణాళిక ఇంకా అలా రావాల్సి ఉంది. ఇంకా ఆంధ్రాశ్రమం కూడా సరిపోయేది కూడా కాదండి, ఎందుకంటే ఫస్ట్ లోనేమో రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసేవాళ్ళం, అదే బుక్ చేసేవారు నాన్నగారు. తర్వాత మరి నాన్నగారికి భక్తులు పెరిగిపోగా అంతమందికి అకామిడేషన్, అంతమందికి ఫుడ్ అన్ని రోజులు అంటే మరి రమణాశ్రమం వాళ్ళకి కూడా కష్టమైపోయేది. అందుకు నాన్నగారు కష్టం అవుతోంది, మీరు ఇంకా ఏదైనా చూసుకోవాలంటే అప్పుడు ఆంధ్రాశ్రమం కట్టడం జరిగిందండి. ఆంధ్రాశ్రమం కట్టి జనం రావడం, అక్కడికే 300 మంది అలా వచ్చేసేవారు ఆంధ్రాశ్రమానికి కూడా.
అప్పటికే అది సరిపోక మళ్ళీ
అది సరిపోక కరెక్ట్ గా ఈశ్వర ప్రణాళిక అద్భుతంగా ఇంకా ఈ సైట్ పెద్దదవ్వడం, బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా రావడం,
భక్తులందరినీ పూజ
నాన్నగారు రావడం, 100 నుంచి 1000 భక్తులు అయిపోయారు.
అదే అది ఎంతో ఆనందంగా పెళ్లి వారికి రోజులు అయినా ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు నాన్నగారి కంటే ముందే టిక్కెట్లు కొనేసుకుని భక్తులందరూ
వెస్ట్ గోదావరి ఆల్మోస్ట్ ట్రైన్ అంతా బుకింగ్ అయిపోయేది.
నాన్నగారు వస్తున్నారంటేనే మొత్తం రమణాశ్రమం ఏంటి, ఆటో వాళ్ళు ఏంటి, వీళ్ళందరూ కూడా ఇంకా ఇవి వస్తున్నారంటే ఇంకా వాళ్ళందరికి సంబరం కింద ఉండేది అనమాట. వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది,
ఎందుకంటే వస్తే మామూలుగా ఉండేది కాదు కదా, ఏదో హుద్దు హుద్దు వచ్చినట్టు
బాగా అలా ఉండింది. అప్పుడు చాలా చాలా కష్టపడ్డదంతా జయనమ్మ అంతని కట్టడం అంటే అందరికి చేతిలో డబ్బులు ఉండేవి ఇచ్చేయలేదమ్మ. అందరూ భక్తులు అందరూ అదే మొదలు పెట్టిన తర్వాత నిమ్మళంబళంగా కొంత వేసుకుని ఇచ్చేవారు.
అంటే అవగాహన కూడా లేదు కదా ఎంత అవుతుంది ఇలాగ, అంటే ఎంత అవుతుంది అలా ఏంటని ముందు అంచనా కూడా తెలియదు కదా.
అంతగా అక్కడ తెలియక చాలా జై చాలా కష్టపడి పాపం నాన్నగారు ఇద్దరు సపోర్ట్ గా ఇది ఏం చేద్దాం నాన్నగారు అని చెప్పేసి ఇవిడ అడగటం, ఆయన నాన్నగారు చెప్పటం, దాంతో చాలా దాంతో బాగా జరిగింది. ఈ కట్టిన తర్వాత కూడా అనమ్మ దీనికి ఎన్ని రిపేర్లు అనమాట. శంకుస్థాపన అది గోపరేశం ఒక సంవత్సరంలోనే జరిగిపోయింది, కానీ తర్వాత చాలా చాలా డబ్బు కావాల్సి వచ్చింది. వంటకి ఏమీ లేకపోవటం అది కట్టడం,
కిచెన్ కట్టడం,
చాలా చాలా కట్టడాలు వచ్చి
నాన్నగారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. నాన్నగారు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు,
చాలా కష్టపడ్డారు నాన్నగారు. ఆయన చేతితో పెట్టుకున్నారు, చాలా పెట్టుకున్నారు ఆయన చేతి చాలా పెట్టుకున్నారు.
తెలియకుండా
జై కూడా ఆవిడ చేతిలో బంగారం అంతా బ్యాంక్ లో పెట్టేసి ఆవిడ కూడా ఎంతో సపోర్ట్ గా దీనికి అందించి నాన్నగారు చేతికి ఇచ్చి ఇది చేసుకుందాం నాన్నగారు పర్వాలేదు ఇది ఏం చేసుకుంటాం ఇది అని దేని మీద ఆవిడ కూడా వ్యామోహం ఉండేది కదా. అసలు బాగా కష్టపడి పైకి తీసుకొచ్చిన అంత భక్తురాలు ఆవిడేనమ్మా చాలా ఎక్కువ చేశారు దానికి అంత బాగా.
అది వంట మంచిని పురమాయించుకోవడం, మళ్ళీ వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పురమాయించుకోవడం, భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చేసేవారు కదా అంటే. ఇప్పుడు 100,000 అయిపోయారు, ఇలాగ దీపము ఇలాగ ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు నాన్నగారు ఉన్నారు అంటే మరి ఇంక అసలు దగ్గర దగ్గర 500-600 మందికి భోజనాలు, మళ్ళీ రూములు సరిపోక మళ్ళీ మేడ మీద వసతి, ఇంకా అలాగా ఒక్కొక్క రూమ్ లో మీరు సర్దుకుండమ్మా మీరు సర్దుకుండమ్మా అని చాలా మందిని ఒక్కొక్క రూమ్ లో పెట్టి
10 మంది ఆరు ఇచ్చుకునే వాళ్ళు అయితే ఇచ్చుకుని తీసుకునేవారు, ఇవ్వలేని వాళ్ళు అయితే పర్వాలేదు లేండి అమ్మా చెప్పనేవారు. అలాంటి ఏది కాదు ఇబ్బంది పెట్టేవారు కాదు అలా పెట్టేవారు. నేను తర్వాత అయిన తర్వాత ఇంకా కన్నమ్మ మీరు ఎప్పుడు ఉండేవాడు కదా, మీకు నచ్చిన రూమ్ మీరుని కేశవ దాస్ గారు ముందు సెలెక్ట్ చేసేసుకోండి, తర్వాత వాళ్ళు తర్వాత చూద్దామని చెప్పేసి ఆయన
చూసుకోమన్నారు.
ఆయన చివరి రూమ్ ఎప్పుడో కట్టుండగానే నాకు ఈ రూమ్ కావాలి ఆయన ముందే చేసుకున్నారు. అప్పుడు తయారైన తర్వాత మీకు ఏం కావాలో మీరు తీసుకోండి అని చెప్పేసి జయ అంటే నా అని జయక్ తోటేమో నేను ఈ రూమ్ లో ఉంటానంటే సరే అదేంటి కొంతమంది ఏమో అదేంటి అలా ఇచ్చేటి ఏంటి లాటరీ వేయాలి ఎవరికి నచ్చింది దానికి చేసుకుంటే ఎలా కుదురుతుంది అందరూ కొంతమంది అన్నారన్నమాట అలా కాదు వాళ్ళు ఎప్పుడు ఉండే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండాలి కదా మనం వచ్చిపోయే వాళ్ళం పర్వాలేదని ఆవిడ అందరికి సర్ది చెప్పుకుని మా ఇద్దరికి రూములు పెట్టేవారు. నాన్నగారు ఏమో ఇది ఆశ్రమానికి మూలరాళ్ళు మూలరాట్లు వీళ్ళు వీళ్ళిద్దరు
అటోకళ్ళు ఇటోకళ్ళు పెద్దవాళ్ళు కూడా కదా
అప్పటి నుంచి
అలా ఆశ్రమానికి అంటే ఈశ్వర నిర్ణయం ప్రణాళిక అంత అద్భుతంగా జరిగింది
చాలానమ్మా. చాలా ఎక్కువ రోజులు నాన్నగారు ఉండటం అదే మీరు ఇక్కడ ఉంటున్నారు అనుసేమ గారు నేను కూడా నాకు ఉండిపోవాలని ఉందని
అనేవారు
అమ్మ అమ్మని చూసుకోవాలి కదా అనేది అని చెప్పేసి తర్వాత అమ్మగారు గతించిన తర్వాత ఆయన కూడా కొంచెం పట్టు తప్పిపోయారు
తర్వాత
మీరు ఇక్కడ ఉంటున్నారు నాకు ఎంతో సంతోషం నేను ఉండటానికి కుదరట్లేదు నేను ఉంటే నా వెనకాల భక్తులు అందరూ వచ్చేస్తారు కష్టం దీపం వచ్చాడు అంటే ఎలా ఉండేదమ్మా దీపానికి అసలు పెళ్ళిళ్ళు మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే అలా ఉండదు అసలు ఇక్కడ
అసలు నాన్నగారు ఆశ్రమానికి అదే షిఫ్ట్ అయిన తర్వాత దగ్గర దగ్గర 15 ఏళ్ళు కదా అంటే 2000 2002 అయిపోయినట్టు 2000 లోనే కదా నాన్నగారు ఆశ్రమం వచ్చింది 2000 అంటే ఆల్మోస్ట్ 2017 అదే 15 16 ఏళ్ళు ఇంకా సంవత్సరానికి 3-4 సార్లు వచ్చేవారు ఇంకా అసలు మరి నాన్నగారు అంత వైడ్ అంటే మొత్తం ఇంటర్నేషనల్ గా కాదు మనకి ఆంధ్రానే కాదు అన్ని స్టేట్స్ నుంచి అన్ని కంట్రీస్ నుంచి కూడా నాన్నగారు దర్శనం అయ్యి ఆయనతో టైం స్పెండ్ చేయడానికి విశాలంగా దొరికింది మన నాన్నగారు ఆశ్రమంలోనే కానీ చాలా వైడ్ స్ప్రెడ్ అయిందంటే నాన్నగారిది ఆ తర్వాత
నాన్నగారిది భగవాన్ది కదా మరి ఎలాంటి సబ్జెక్ట్ అమ్మాది కూర్చున్న తోట కదలక్కర్లేదు ఒక మడి మంత్రంతో సంబంధం లేదు దేనికి దేనితోటి సంబంధం లేని సబ్జెక్ట్ కదా ఇతర దేశాలు అంటే అదే అసలు వీళ్ళేంటి వాళ్ళేంటి అందరూ వచ్చి ఆయన కాళ్ళకు మొక్కేవారు కదా మరి ఒకసారి ఇలాగే మునుగుదారు అన్నారంట ఆడుకునే పిల్లాడిని తీసుకొచ్చావు
కొంచెం డిస్కనెక్ట్ అయిందమ్మా
ఇప్పటివరకు బాగా వచ్చింది
చాలా బాగా ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయింది కదా I'll do one thing, I'll just call Sri Kanthaji.
Okay, Nisha. Mama? Sri Kanthaji, Undara?
కనెక్షన్ లో ఉన్నారమ్మా
లేకపోతే
డ్రాప్ అయ్యారా అయితే మళ్ళీ కనెక్ట్ చేద్దాంరా
కాల్ చేస్తారా
అలాగే చేస్తారమ్మా ఒక్క నిమిషం హలో అయిందమ్మా
మీకు కనిపించట్లేదు కనిపిస్తున్నారు విశాఖ ఒక్క నిమిషం విశాఖ
కనపడుతుందా
ఒక్క నిమిషం జాయిన్ అయ్యారు దీది
ఏమీ లేదు కదా
డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వండి ఓకే ఒక్క నిమిషం మామ జాయిన్ అవుతున్నారు ఈ లోపల
కనిపిస్తున్నారా
కనిపిస్తున్నారు దీది
ఆంటీ అదే అలా ఆశ్రమంలో మీ రూమ్ లో మీరు ఉండడం జరిగింది సో మీ స్వస్థ అరుణాచలంలో మీ స్వస్థానానికి వచ్చేసే వరకు సహకరించింది వీడియో ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్పండి
రోజు స్కందాశ్రమం వెళ్ళిపోయిందమ్మా
అవునా
రోజు డైలీ ప్రదక్షిణ కందాశ్రమం
ఎప్పుడు ఎప్పటి నుంచి
కొత్త రోజుల్లో అయితే
అంటే మీరు అరుణాచలం వచ్చిన కొత్తలో
తర్వాత ఇక్కడ మకాం పెట్టిన తర్వాత అరుణాచలం అక్కడ వచ్చి వెళ్ళే రోజుల్లో ప్రదక్షిణ డైలీ ప్రదక్షిణ చేసేదాన్ని తర్వాత ఇంకా స్కందాశ్రమ విరూపాక్షకు కొంచెం ఇంచుమించు రోజు ఎక్కేసేదాన్ని డైలీ ఎక్కేసి అక్కడ అది గణేష్ అక్కడ కూడా వచ్చేవారు అది అక్కడికి వచ్చి ఆయన కూడా ధ్యానం చేసుకునేవారు అది
గణేషన్ గారా
గణేష్ గారు పడారు ఆయన సత్సంగం ఉండేది అనమాట అక్కడ ఆ సత్సంగానికి ఫాలో అయ్యేదాన్ని తర్వాత ఏమో ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ రమణ ఆయన ఇంట్లో ఇక్కడ రమణ అనేది పెట్టుకున్నారు కదా
ఆనంద రమణ అని అక్కడ కట్టుకున్నారు
అక్కడ కూడా సత్సంగం జరిగేది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 9 నుంచి 11 వరకు ఈ భక్తుల కథలన్నీ చెప్పేవారు భగవాన్ నుండిగా వచ్చిన భక్తుల కథలన్నీ చెప్పేవారు ఆయన ఎలా వచ్చారు ఆ భక్తులు ఎలా ఉన్నారు ఎలా నడిచారు ఎలా వాళ్ళు గతించారు ఎలాగ వాళ్ళు వృద్ధి పొందారు అన్ని కూడా చెప్పేవారు
అన్నమాట చెప్తారు ఎందుకంటే ఆయన చాలా చాలా ఎందుకంటే ఆయనకి మన మాత కృష్ణాబాయి గారు ఆవిడే డైరెక్ట్ చేశారు పాత భక్తులందరినీ అంటే భగవాన్ దగ్గర ఉన్న పాత భక్తులందరూ భగవాన్ బాడీ వదిలేక వెళ్ళిపోయారంట అండి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి సర్వీస్ చేసి
భగవాన్ లేని ఈ ఆశ్రమం మేము ఉండలేము అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారట వెళ్ళిపోతే తిరగకుండానే మళ్ళీ అందరూ జాయిన్ అయిపోయారు అందులో
అవును అంటే కృష్ణాబాయి గారు అదే ఆనందాశ్రమం కృష్ణాబాయి గారి దగ్గరికి గణేషన్ గారు వెళ్తే ఆవిడ ఆయన్ని బ్లెస్ చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆయన అడిగితే ఆ వెళ్ళిపోయిన భగవాన్ క్లోజ్ భక్తులందరినీ నువ్వు అరుణాచలం తీసుకొచ్చేసి వాళ్ళకి సర్వీస్ చేసి చివరి వరకు చూసుకోమని చెప్పారంట ఆంటీ అలా భగవాన్ పాత భక్తులందరినీ గణేషన్ గారు తీసుకొచ్చి దగ్గర 40 మందిని ఆవిడ చివరి రోజుల వరకు చూసుకుని ఈయన చేత్తో ఎంత మందినో పంపించారు
చాలా చాలా సేవ చేశారు అందులో 7-8 మంది భక్తులు నేను వచ్చినప్పుడు కూడా ఉన్నారు తెలుసు ఆవిడ లోకమ్మన్న ఆవిడ ఉండేవారు అనమాట ఇప్పుడు ఇక్కడ కొరక తోటలో అనే చివరి గేటు దగ్గర ఆ గదిలో ఉండేవారు ఆవిడ చాలా చరిత్రాలు అనమాట ఆవిడకేమో భయం అంటే నా గణేష్ గారు రోజు ఒకరిని ఆవిడకి సాయం పంపేవారు ఆవిడ అలా పడుకోమని రోజులు గడిచిన తర్వాత ఇంకెవరూ లేకపోతే ఆయనే వచ్చారంట గణేష్ వస్తే అప్పుడు అక్కడ అన్ని రూముల్లోని భగవాన్ ఫోటో ఉండేది అనమాట ఆ ఫోటోలోంచి శబ్దం వచ్చిందంట నేను ఉండగా నీకు భయం ఏంటి అనేసి శబ్దం వినిపించిందంట ఆవిడకి. ఆ లోకం గారు ఆవిడకి అంటే అప్పుడు అది గణేష్ వస్తేని గణేష్ ఇంక నువ్వు రావక్కర్లేదు లేని భగవాన్ చెప్పారు, నేను ఉండగా నీకు భయం ఏంటన్నారు, అది ఆయనే చూసుకుంటారని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన
ఇంకెవరు అవసరం రాలేదు,
అవసరం పడలేదు అనమాట. అప్పుడు ఈ భక్తుల కథలు నాకు చెప్తా ఉంటే ఆనందరామ నాకు రోజు 9 వెళ్ళిపోయి 11 వరకు అక్కడ ఉండి వండి పెట్టేసుకుని వెళ్ళిపోయి వచ్చి భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ కనకమ్మ గారి దగ్గర సత్సంగం.
తెలుసు
ఆ కనకమ్మ గారి దగ్గర ఒక గంట సత్సంగం, అక్కడి నుంచి రమణాశ్రమం, రమణాశ్రమం నుంచి 7:30 ఇంటికి రావడం. ఇంట్లో ఉండే
పారాయణం అయిపోయి అంతా క్లోజ్ చేసే వరకు ఇంటి నుంచి
7:30 ఇంటికి వచ్చి పోంచేసేదాన్ని అనమాట. అలాగా ఎంత ఆ రోజులంతా ఎంత బాగా భక్తుల కథలు
చెప్పారు. 2000 నుంచి 2022 వరకు నాన్నగారు వచ్చినప్పుడు ఏమో నాన్నగారు కూడా ఉంటూ నాన్నగారి ప్రశ్నలు రాసిస్తూ
ఆవిడ చెప్పేవారు, భగవాన్ తోట ఉన్న అనుభవం అంతా ఆవిడ చెప్పేవారు కథల
కనకమ్మ గారు.
కనకమ్మ గారి దగ్గర అక్కడ సత్సంగం, తర్వాత ఈయన గణేష్ దగ్గర ఇక్కడ సత్సంగం. గణేష్ గారేమో పాటి భక్తుని గురించి చెప్పేవారు, ఒక ఆనందమ్మాళ్ళు అని ఉండేవారంట. ఆనందమ్మాళ్ళు ఆవిడకి 14 వయసు నుంచి పిల్లలతో కలిసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి ఉండేవారంట. ఇవి పిల్లలందరూ వెళ్ళి ఆట కింద ఆడుకునేవారంట. గోళీ మగ పిల్లలు అయితే గోళీలు ఆడేవారంట, భగవాన్ కూడా వాళ్ళతోటి గోళీలు ఆడేవారంట. ఆడపిల్లలకి జుట్లు ఉంటే జడలు అల్లేవారంట, అన్ని
జడలు చేసేవారేమో,
పిల్లలకి అన్ని పనులు చేసేవారండి. అది ఆవిడ అందరు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈవిడ ఆనందమ్మాళ్ళు అన్న ఆవిడ అక్కడే ఉండిపోయి భగవాన్ లోపలికి వెళ్లే వరకు ఆయన అంక చూస్తూ అలాగే ఉండిపోయేవారంట. అలాగే ఉండిపోయి అప్పుడు తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇళ్ళు రోడ్లు ఏమీ లేవు అసలు. అప్పుడు ఇంటికి దిగి అక్కడ పచ్చగడ్డి అది పెద్ద పెద్ద మోపులు వేసుకుని అక్కడ పెట్టుకుంటే ఆ దాని పక్కనే పడుకునేవారంట రాత్రులు కూడా. ఇంకెళ్ళో ఇల్లు అంటే మా నాన్న ఊళ్ళో ఉన్నారంట, వెళ్ళేవారు కదంట ఇక్కడే. ఆ పక్క ఆవిడ ఎవరో గెంజి తాసుకుంటే ఆ గెంజి తాగేసి అక్కడ అలాగే ఉండేవారండి. ఆవిడ అలా 2 అలా ఉండగా ఏంటి దేవుడు ఇది రావటం లేదు ఇంటికని చెప్పేసి తల్లిదండ్రులు ఇంకా దీనికి పెళ్లి చేస్తే కొంచెం బాధ్యత తీరుతుందేమో అని చెప్పేసి పెళ్లి చేశారండి. పెళ్లి చేస్తే ఒక పెళ్లి చేసినా సరే ఇంకా వదిలిపెట్టలేదండి, భగవాన్ని వదిలిపెట్టలేదండి. ఆ వదిలిపెట్టకుండా అక్కడ ఆయన ఎక్కడుంటే అక్కడ అప్పటికి భగవాన్ కిందకి దిగిపోయినట్టున్నారు. తల్లి మరణించిన తర్వాత కిందకు వచ్చేసారు కదా, అదే 92 అనమాట, 22
1922
కిందకి దిగిపోయారు. అప్పుడు కిందకి దిగిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర అలాగే ఉండేవారు. అప్పుడు పెళ్లి చేస్తే ఒక పిల్లవాడు పుట్టాడట. ఆ పిల్లవాడిని కూడా నాకు సంబంధం లేని అక్కర్లేని పెళ్లి చేశారు, ఈ పిల్లవాడిని మీరే పెంచుకోండి అని తల్లిదండ్రులకు ఇచ్చేసి ఈవిడ ఇక్కడే ఉండిపోయేవారండి. ఈ మురుగురారు కనకమ్మ గారు వీళ్ళందరితోటి సత్సంగం జరుపుకుంటూ ఒకరోజు అలాగా ఇంకా సత్సంగంలో కూర్చుని అది ఏదో పారాయణ చేయమని అడిగారంట. భాగవతంలోది ఏదో చదవమని చెప్పారంట మురుగురారిని. అది చదువుతూ ఉండగా ఆవిడ అలా ముందుకు వాలిపోయారంట, వింటూ ముందుకు వాలిపోయారంట. ముందుకు వారిపోతే ఏంటి మొహం తిరిగిందా అని చెప్పేసి ఏంటి నీళ్ళు చల్లితే అది అప్పటికే ప్రాణం వదిలేశారు, వింటూ వదిలేశారు అన్నమాట. అప్పుడు ఆ ఊళ్ళో ఒక వారిని తీసుకొచ్చి తల్లిదండ్రుని తీసుకొచ్చి కొడుకున్నాడంత కొడుకు తీసుకొచ్చి అది అప్పుడు దాని చేయటం అయ్యింది. అలా ఎంతో అంతమంది కథలో చెప్పేవారు గణేష్ రోజు, ఎంతో ఎంతో ఆనందంగా గడిచిపోయేది ఆ రోజులకి.
ఏమిటంటే భగవానికి భక్తులకి, ఆయన దగ్గరకు వచ్చిన భక్తులు భగవానికి భక్తులకి ఉన్న అనుబంధం.
నాన్నగారేమో ఆ రమణాశ్రమం ఇక్కడికి ఇక్కడికి వచ్చేవారు, రాంధ్రాశ్రమకి వచ్చేవారు, అక్కడి నుంచి ఆయన ఉన్నన్ని రోజులు అక్కడే ఉండి అక్కడే భోంచేసి అక్కడే ఉండి రాత్రి ఇక్కడికి వచ్చి పడుకుని ఆయన వచ్చారంటే ఇంకా అందరికి ఎంత
పండగ, సంక్రాంతి పండగ లాగా
పండగ. అసలు అది పండగ కూడా అలా ఉండదేమో అమ్మా, ఎంత
పండగని కాదంటే, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో భగవాన్ చూసిన వాళ్ళకి భగవాన్ ఎలాగో మరి మనకి నాన్నగారు అలా కదా అంటి. ఎందుకంటే అంటే భగవాన్ ఒక రెవల్యూషన్ అయితే నాన్నగారు ఇంకో పద్ధతిలో రెవల్యూషన్, అంటే మనుషుల్లోకి ఆయన వచ్చేసి మనుషుల్ని చారు తీసుకుని అంటే ఆప్యాయత ప్రేమ అలౌకికమైన ప్రేమ కురిపించి మనల్ని సొంతం చేసుకుని.
భగవాన్ ఒక సూటిగా ఒక్క మాటలో చెప్తే ఈయన ఈయనకి ఏమి అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆయన స్థాయికి తీసుకెళ్లాలనేది ఒకటి. ఎంత ఎంత ప్రేమించే
వివరంగా 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 అంటే ఎంత వివరంగా అంటే మనకు అర్థం కాకపోతే మీకు అర్థం కాకపోతే తప్పు నాదన్నంతగా ప్రేమించి చెప్పారండి.
బాబా అంత ప్రేమించడం అసలు ఎక్కడా ఎక్కడా ఉండదు
అంటే విను, అంత సృష్టిలో విను. అదే ఇందాక రేడియోలో వింటా ఉంటే నాన్నగారు ఒక మాట అంటున్నారంటే, రామకృష్ణ పరమహంస దగ్గర ఈ దగ్గర భక్తులు ఉండేవారు కదా క్లోజ్ డివోటీస్, ఇప్పుడు భగవాన్కి ఎలా క్లోజ్ డివోటీసో అలా క్లోజ్ డివోటీస్ ఉంటే అనేవారంట, ఈ ప్రాపంచిక జ్వరంలో నుంచి బయటికి ఎలా రావడం అంటే ప్రాపంచిక జ్వరంలోంచి మీరు బయటకు ఎలా వస్తారు, మీరు ఎలా బయటకు రాగలరు, ఐ షల్ ఈట్ ఇట్ అనేవారంట, మీ ప్రాపంచిక జ్వరాన్ని నేను తినేస్తాను అనేవారంట. అంటే ఇంక అంటే అదే ఆంటీ, జ్వరం జ్వరమే, నీకు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అనేది అప్రధానం. అలాగే మీ వాసనలు మీ బలహీనతలు ఎన్ని జన్మల నుంచి వచ్చినాయో, ఈ జన్మలో ఎన్ని పోగు చేసుకున్నారో, ఇవన్నీ ఈ ప్రపంచం ఆకర్షణ ప్రాపంచిక విషయాలు ప్రాపంచిక అంటే దృష్టి ఇదంతా ఎప్పుడో జ్వరం అంటుకుపోయింది, ఎప్పుడు ఎలా అనేది ఎందుకు, ఇంకా జ్వరం వచ్చాక జ్వరమే కదా, అది మీరు తీసుకోగలరా నేను తినేస్తాను అనేవాడంట. అని ఒక్క గురువు దయ వల్ల మనకి అది పోవాలి తప్ప కేవలం ప్రయత్నంతో అయ్యేది కాదు. అలా అని ప్రయత్నం విడిచిపెట్టకూడదు, అంటే గురువు దయతో, అంటే గురువు దయతో ఏదైనా సాధ్యం అలా అని చెప్పి గురువు దయ పొందాలన్నా కూడా మరి ఆయన ఎలా చెప్పారో అలా జీవించాలి కదా. అంటే
నాన్నగారు రమణాశ్రమం వెళ్ళమ్మా, సుందరం గారు వెళ్ళిలో కూడా నా సుందరం గారితో ఎంత బాగానో చెప్పి, సుందరం గారు మీరు కిచెన్కి వెళ్ళి వంటలు ఎలా తయారవుతున్నాయో ఎలా రుచిగా ఉన్నాయో ఎలా భక్తులకి ఎలా ఎలా అందుతుందో అది ఎప్పుడన్నా చూసుకుంటున్నారా మీరు అని అడిగేవారు
చాలా. అంటే అలా రమణాశ్రమం మొత్తం తిరుగుతూ ఉండేవారు మీరన్నట్టు సుందరం గారితో, ఇప్పుడు భగవాన్ ఉంటే ఆశ్రమాన్ని ఎలా చూసుకునేవారో అలా నాన్నగారు వెళ్ళి ఆఫీస్ లో ఎంక్వైరీ చేసి భోజనం అది ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఆ కిచెన్ లో చూసుకుంటున్నారా లేదా, బుక్స్ బుక్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చేసేవారంటి.
చాలా శ్రద్ధ చేసి
తెలుగు పుస్తకాలు ఉంటున్నాయా, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వట్లేదు కదా,
చూసుకుంటున్నారా సుందరం గారు అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ఏం చెప్పేవారు,
చాలా చెప్పేవారు.
చాలా
బుక్స్ కూడా అంటి, కిచెన్ ఒకటి బుక్స్ ఒకటి, భోజనాలు భక్తులకి అందరి భక్తులకి పెడుతున్నారా లేదా, బుక్స్ అన్ని బుక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ప్రచురణ చేసి అవైలబిలిటీ తగ్గించకుండా చూస్తున్నారా లేదా కూడా ఎంక్వైరీ చేసేవారు.
అలాంటి బుక్ కొనుక్కోమని చెప్తున్నాను, రమణాశ్రమం వెళ్తే ఆ బుక్ దొరకట్లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి సుందరం గారు మీరు వెళ్ళి మరి ఏ బుక్స్ ఎంత ఏ లెవెల్లో ఉందో మీరు చూసుకోవద్దా. మరి ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారంటే ఆయనకి ఎంత బేళ్లు బేళ్లు ఉండగానే ప్రింట్ అయిపోయి ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాగే మన మన రమణాశ్రమానికి మనం అలాగా లేదని చెప్పే మాట లేకుండా చేసుకోవాలి కదా అంటే, అప్పుడు వెంటనే నాన్నగారు సుందరం గారు అక్కడ హైదరాబాద్ రమణ కేంద్రానికి ఫోన్ చేసి అక్కడ ఉన్న బుక్స్ అన్ని పంపించి ఇక్కడ లేనివన్నీ అక్కడ ఫోన్ చేసి పంపమని ఆర్డర్ చేసి తెప్పించారు. కొన్ని బాగా బాధ్యతగా ఉండేవారు రమణ.
చాలా చాలా అంటే నాన్నగారు అంటే భగవాను నేను వేరు కాదన్నంత ప్రేమలో నాకు అంటే ఇద్దరం ఒక్కటైపోయాము, అంటే ఆ క్షణం నాకు జ్ఞానం వచ్చింది అని చెప్పకుండా అది ఇండైరెక్ట్ గా చాలా సార్లు మెన్షన్ చేయడం జరిగింది కదా. ఇంకా ఆయనకి భగవానికి డిఫరెన్స్ లేదా అంటి ఊరికే, అంటే దేహ ప్రారంధాన్ని బట్టి ఆయన అలా ఉండడం ఈయన ఇలా ఉండడం జరిగింది, కానీ జ్ఞానం జ్ఞానమే కదా. సో అక్కడ ఇంకా భగవాన్ ఉంటే ఎలా చూసుకునేవారు, అలాగే అక్కడ అంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకోరో ఆయనకు అప్రధానం, ఆయన చూడవలసిన బాధ్యత మాత్రం 100%.
ఆయన తర్వాత ఏమనుకుంటున్నారో వాళ్ళు చూసి పట్టించుకునేవారు కాదు.
కానీ ఆయన అంటే ఇంకొకటి, నాన్నగారు జీవిత విధానంలోనే మనకి కూడా చాలా నేర్పించారండి. అక్కడ నువ్వు బాధ్యత చూసుకోవాల్సిన విషయంలో ఎవరేమనుకుంటున్నారు, లేకపోతే ఎవరు దీని గురించి ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఇంకోలా అనుకుంటారేమో, అస్సలు నిర్మొహమాటంగా ఆ చెయ్యవలసింది ఎలా చెయ్యాలో అలా చెప్పడం, ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పడం, అంటే అది అది ఆయన బాధ్యత కింద తీసుకుని చెప్పారు. ఆ విషయంలో అసలు ఎప్పుడు రాజీ పడలేదండి.
ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు కూడా బాగా నమ్మేవారు లేండి. మణిగారు మణిగారు భార్య అయితే బాబా బాగా కన్న తండ్రిలా ప్రేమించుకునేవారు ఇద్దరు. అన్ని మంచి చెట్లు ఆయనతో చెప్పుకుని ఎంతో ఆనందపడిపోయేవారు. ఆయన వస్తున్నారంటే ఇద్దరు వారు కొడుకు అయితే ఇంక అసలు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్తున్నారంటే ఆయన కూడా బయలుదేరి వచ్చేసేవారు.
అవును, చాలా మొత్తం కుటుంబం అంతా కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా వచ్చి నాన్నగారితో పర్సనల్ గా కూర్చుని వాళ్ళ కష్ట సుఖాలు అన్ని చెప్పుకుని నాన్నగారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళేవారు అంటే అందరూ.
మాగారు ఆడారు మగవారు కూడా చాలా
బాగా. అవునండి అవును. గణేశన్ గారు అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు, సబ్జెక్ట్ పరంగా గణేశన్ గారు.
తర్వాత ఆరే ఇంకా నడిసే భగవాన్ది అయిన సామాన్యుడు కాదని
సుందరం గారు అన్నారు. అవును, ఆయన నోటితోనే చెప్పించారు.
ఆయన నోటితో ఆయనే అన్నారు, నడిసే భగవాన్ కానీ ఇంకా మా సామాన్యుడు కాదు ఈయన
కాదు.
నిజంగా నాన్నగారు చెప్పింది సార్ సబ్జెక్ట్, మరి వారికి ఏమ ఎలాగ అర్థమైందో మనకు తెలియదు కానీ వారు మనకి అందిన సబ్జెక్ట్ వారికి అందలేదేమో అనిపిస్తుంది. అసలు అది ఆడర్ మగవారు కూడా అసలు
అంటే నాన్నగారు చాలా 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 అపారమైన దయతో తర్వాత తర్వాత కానీ మనకు కూడా అంటే అంత ఈజీగా అందుబాటులో ఉండి మనకి అంటే ఇంట్లో మనిషి కింద కన్నా ఎక్కువగా అందుబాటులో ఉండి మనల్ని దగ్గర కూర్చోపెట్టుకుని మనల్ని ప్రేమించి మనకి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలో చెప్పి మనకున్న కష్ట సుఖాలను ఆయన అడ్రస్ చేసి అంటే ఇండివిజువల్ గా కూడా అంటే ఒక్కొక్కళ్ళని అంటే మన మానసిక పరిస్థితికి ఆయన దిగి మనలో ఆయన ఇమిడి మనల్ని ఆయన స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం అపూర్వం అంటే అపూర్వం.
40-50 సంవత్సరాలు ఆయన చేసిన సర్వీస్ ఇంతా కదా
అపూర్వం అండి. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ తెలుస్తుంది, ఎందుకంటే ఇంత కృషి చేసి ఇస్సుమంతా కూడా ఆయన కృషి చేసినట్టుగా అనిపించకుండా ఉండడం అంటే అంటే ఎలా జీవిస్తే ఆయన స్థితి పొందుతాం అనిపిస్తుంది అండి. అంటే ఎంత కపటం లేకుండా, ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా, ఎంత సహనంగా, ఎంత సహనంగా ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరిని నొప్పించకుండా, అసలు ఎలా సాధ్యం అండి? అసలు ఒక్క మనిషిని మనం నొప్పించకుండా ఉండలేము, ఎంత మర్యాదగా ఉన్నా ఎంత ఇష్టంగా ఉన్నా. అలాంటిది ప్రతి ఒక్కళ్ళని ఇంక నన్నే ఇంత ప్రేమించారు అనేలాగా ఎవరికి వాళ్ళకి సో అలా అలా సబ్జెక్ట్ ని నూరిపోయడం అంటే ఇప్పుడు సీతాఫలం గింజలు అంటే సీతాఫలం తిన్నప్పుడు గింజలు వస్తాయి, ఆ గింజలు తీసేసి మనకు గొజ్జు పెడితే ఎలాగో అలా ఆయన మనకి వెన్న పెట్టినట్టు మనకి ఆ సబ్జెక్ట్ వంట పట్టేలా చేసేయడం వల్ల ఆయన సమక్షంలో ఎక్కువ టైం గడపడం కూడా కదా అండి. ఎంతో టైం ఆయనతో గడపడం కదా, అంటే అవైలబుల్ గా ఉండేవారు కదా గంటలు గంటలు. అంటే 365 రోజులు ఎప్పుడు ఎక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళినా ఎన్ని రోజులున్నా రోజుకి దగ్గర దగ్గర 8-10 గంటలు ఆయనతో గడిపే అవకాశం మనందరికీ ఉండేది. సో ఆయన ప్రెజెన్స్ లో మరి అంతటి మహాశక్తి అంతటి మహాశాంతి ఆయనలో ప్రవహిస్తున్నప్పుడు మనందరి మీద అది ఆటోమేటిక్ గా విరజల్లుతుంది కదా అండి. ఇప్పుడు పొంగిపోయిన కప్పు అని మొన్న సత్సంగంలో చెప్పుకున్నాం, ఆ కప్పు పొంగి కారినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం దాన్ని ఎంజాయ్ చేసామండి. అందుకు ఆ జ్ఞాని సమక్షంలో వచ్చే ఆనందాన్ని మనం పొందినట్టుగా బహుశా ఎవరు పొందలేదని ఎందుకు అనిపిస్తుంది అంటే అంటే అంత టైం కేటాయించిన గురువు ఉండరా అండి. భక్తులకి అంత టైం కేటాయించి మనలో ఒకటయ్యి మనల్ని ఆయన స్థాయికి తీసుకెళ్లే వరకు విడిచిపెట్టని గురువు బహుశా ఎక్కడ దొరకరు. సో అంటే ఆయన బాడీ విడిచిపెట్టే లోపల మనందరిని ఒడ్డుకేసేయాలనేది ఆయన తపన.
బాగాలి, ఎంత 3 నెలలు మరి ఇల్లు ఆకలిని వదిలేసి సంసారాన్ని వదిలేసి మరి ఆయన బాడీని పట్టుకుని ఉన్నావంటే మరి నీ స్థితిలో మరి ఎంత అయ్యాయి.
కానీ ఈ రోజు అంటే అసలు నాన్నగారు జీవితమే కాదు, ఆయన నడవడికే కాదు, ఆయన మాటే కాదు, అసలు ఆయన్ని కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే చాలంటి మనసు స్వస్థానానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి హృదయం నుంచి చేసిన వర్క్ కదా అంటి, ప్రతి చర్య ప్రతి మాట ప్రతి కదలిక 100% హృదయం నుంచి చేసింది కదా.
ఆయనగా ఉన్నారంటే అది ఎలాగో పాపం, చాలా ఎంత చాలా చాలా మనం అందరికి తీరని అదృష్టం అది.
సో మీరన్నట్టు భగవాన్ టైంలో భక్తులు ఏదైతే ఆయన సన్నిధిలో అనుభవించారో బహుశా ఇప్పుడు రమణాశ్రమంలో ఉన్న వాళ్ళకి అంత అంత హృదయపూర్వకంగా అంత సబ్జెక్ట్ అంది ఉండకపోవచ్చు. మనం అదృష్టవంతులు ఎందుకు అనిపించింది అంటే మరి నాన్నగారి సమక్షంలో మొన్నటి వరకు మనం అంటే అన్నేసి గంటలు ప్రతిరోజు అవును అవును అంటే అంటే లోపల హృదయంలో ఉన్న ఆనందం ఆయన సమక్షంలో మనం అనుభవించడం వల్ల మనకి అయ్యో మనకి అంటే బాహ్య దృష్టి కోల్పోవడం, బాహ్య విషయాల మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం, ఈ ప్రాపంచిక జ్వరాన్ని మనకి ఎంతో కొంత ఆయన మింగేయడం వల్ల మనకి దేని మీద అట్రాక్షన్ కానీ దేని మీద ఆసక్తి కానీ లేకుండా ఆ లోపల హృదయంలోనే వస్తువు ఉంది అది మనం పొందాలి అనే తపన మనకి కలిగించి
అదే భగవాన్ అందించిన ఆయన్ని అక్కడ వాళ్ళు ఇంకొకటి తమిళనాడుకి ఉన్నావు అక్కడ అక్కడ వాళ్ళకని ఇష్ట వెస్ట్ గోదావరికి నువ్వు చేయాలని నాన్నగారు స్ప్రెడ్ చేసేసారనమాట మొత్తం అంతా. లేదు ఎక్కడ గుమ్మం లేదు, మీకు మీకు తెలియని రోజుల్లో బహుశా నాకు తెలిసిన రోజుల్లో ఆయన వర్షాకాలం అయితే ఇది రోడ్డు ఏది బంక మట్టితో ఉన్న రోడ్డులో కూడా ఆయన నడిచి వెళ్ళిపోయి అంటూ బయటికి పైకి పట్టుకుని నడిచి వెళ్ళిపోయి చెప్పిన రోజులు ఉన్నాయి రోడ్డు లేని రోజుల్లో. తర్వాత రోడ్డు ఉన్న రోజు సైకిల్ మీద వెళ్ళి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయనకి 103 జ్వరం వస్తే కూడా పడుకోకుండా 103 జ్వరం వచ్చిందంట ఒక రోజు వస్తే ఈ జ్వరంతో వెళ్తారు మీరు అని చెప్పేసి అంటే అది ఇక్కడ ఎక్కువ టైం ఇచ్చేసాం వాళ్ళు భక్తులు వచ్చి కూర్చుంటారు ఇక్కడ జ్వరం వచ్చింది అని కప్పుకుని పడుకుంటే వాళ్ళు ఏమైపోతారని చెప్పేసి
అయితే
ఒక గంట చెప్పేసి వచ్చేయండి అంటే ఆ రోజు ఇంకో గంట ఎక్స్ట్రా చెప్పి వచ్చేవారు. ఆ ఒంటిని ఆ జ్వరాన్ని ఇంకోటిని అస్సలు లెక్క చేసుకుని
వస్తాడు.
ఏంటో ఒక అవతారం అలాగా దాల్చినట్టు వచ్చి ఆయన అసలు పుట్టిందే అలాగే దానికోసం అసలు ఆయన తర్వాత అరుగుమే కూర్చుని రామాయణం భారతం చదువుకునేవారు ఆ కొమ్మర అరుగుమే కూర్చుని ఇదేంటి వాళ్ళందరికీ ఇది ఇది దీనికి ఆపోజిట్ గా ఉండేవారు అన్నమాట. ఇదేంటి ఇలా ఇది ఇదేంటి ఇలా ఉంటారు ఏంటి అనుకునేవారు అన్నమాట. అలాగే అలాగే పుట్టినప్పటి నుంచి ఆ జిన్సులో వచ్చేసింది అనమాట అది.
అవునండి అవునండి
మన కోసం అలా
పుట్టుకతోనే వెలుగు కదా అంటి, పుట్టుకతోనే వెలుగు. ఆ వెలుగు అంటే ఆ టైం ఆ కాలం అలా 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 ఆయన్ని ఆయన ప్రారంభం అలా మోల్డ్ చేసి
పోలిక మనస్సు అన్ని వేరే ఎంత
అందం బ్యూటీ అంటే బ్యూటీ వాక్టానర్త్ అనేవారు అసలు ఆయన బ్యూటీ వాక్టానర్త్ అంటే ఇంకా
అసలు ఒక్కసారి అలా కళ్ళల్లో చూసామంటే అసలు కళ్ళు మూతలు పడవ మరసలేని భగవాన్ కళ్ళు నాన్నగారు కళ్ళు
రెప్పేస్తే ఎక్కడైంది మిస్ అయిపోతామో అన్నంత ఆతృతగా ఉండేది
అంత ఉంటుంది ఎప్పుడు కూడా చాలా చాలా. ఇప్పుడు ఎక్కడ లేరని ఎక్కడ కొంచెం అనిపించదు అసలు
అనిపించట్లేదు
హృదయాల్లోనే నిండిపోయి ఉన్నారని ఉండిపోయి ఉన్నారని ఆ భక్తులందరికీ కూడా అదే రకంగా ఎంత
అదే రకంగా ఉంది. ఆ దృఢమైన విశ్వాసమే కాదు, ఆ హృదయంలో వస్తువు ఉందనే స్థిరత్వమే కాదు, ఆ పొందుతామనే అంటే ఇంకా మన టైం నిర్ణయించబడిపోయిందని కూడా తెలుసు. కాల పరిపక్వం అంతే అంటే కాల పరిపక్వం
వస్తే
ఈ లోపల మనం
నన్ను పక్కనే కూర్చోబెట్టుకునేవారు ఉన్నీ రోజులు.
అవును,
రూమ్ లో గానీ
చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు రాగాని లోపలికి రమ్మనే మీకు కుర్చీ కేటాయించి
పక్కనే కూర్చోబెట్టుకునేవారు. ఆయన చేతిలో పెట్టి నా చేతిలో
పెట్టేవారు. ఇంకేంటి అనుసేమ గారు, ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా అంటే మీరు పేపర్ తీసిస్తూ ఉండేవారు.
అదే దిగ్గానే అనేవారు, మీకోసం వచ్చాను అనుసేమ గారు అనేవారు. కాదు
కానీ
అదే నేను భక్తులు చెప్పేవారంటే అనుసేమ గారు రోజు తలుచుకున్నారంటే మిమ్మల్ని అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన భక్తులు అంటే మనమే వెళ్దామా అని ఆవిడ పెద్ద ఆవిడ అయిపోతున్నారు ఇంకా చెప్పొద్దు ఆవిడని మనమే వెళ్దామని
వెళ్దామని పాపం
చెప్పేవారు. నీకోసం వచ్చానమ్మా నీకోసం వచ్చానమ్మా అని ఎంత ఆనందం అనిపించేసి.
అంచేత మీ చిన్నప్పటి తపన అలా అలా మిమ్మల్ని అంచెలంచెలుగా స్పిరిచువల్ గ్రోత్ తీసుకొచ్చి మిమ్మల్ని ఒక స్థిర నివాసం ఇచ్చి అరుణాచల్ నివాసం చేయించి భగవాన్కి భక్తులతో అనుబంధం కుదిర్చి ఆ భక్తులందరితో మీకు సహవాసం సత్సంగాలు చేసుకోవడం మీ జీవితం ధన్యవాంటి.
రమణాశ్రమం వారు కూడా చాలా చాలా ప్రేమిస్తారు. గణేష్ గారు ఎక్కడికో ఎక్కడ కనపడినా బాగున్నావా తల్లి అని చెప్పేసి చేతులు పట్టుకుంటారు. మణిగారు ఏంటి ఆయన కూడా అందరూ కూడా అదే చాలా చాలా ప్రేమగా ఎంత బాగానో కనపడినప్పుడల్లా అలాగే అలాగే బాగున్నామ్మా తల్లి అని అంటారు అన్నమాట. ఎప్పటి నుంచో అలవాటు కదా, మావయ్య దగ్గర ఉన్నప్పటి నుంచో అలవాటు
గురించి
ఎంత ప్రేమిస్తారో చెప్పలేదు.
సో మరి అంటే మీకు బాగా నచ్చిన సబ్జెక్టు, మీరు అలా స్థిరంగా ఉండడానికి, నిశ్చింతగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి మీకు ఏ పాయింట్లు ఎక్కువ సబ్జెక్ట్ పరంగా మీకు ఉపయోగపడినాయి అండి? సబ్జెక్ట్ లో పాయింట్లు నాన్నగారు చెప్పిన దాంట్లో గానీ భగవాన్ చెప్పిన దాంట్లో గానీ ఏ ఏ సబ్జెక్ట్ పాయింట్లు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మీరు ఇంత స్థిరంగా అంటే దేని మీద వేవరింగ్ అవ్వకుండా అరుణాచల్ నివాసం స్థిరంగా చేయగలిగి మీతో మీరు శాంతిగా ఇండిపెండెంట్ గా ఒక్కవిడి మీ వంట మీరు వండుకుని మీ పాటకు మీరు సుఖంగా ఉండి శాంతిగా ఉండడానికి ఒక నాలుగు మాటలు సబ్జెక్ట్ మీకు బాగా ఇష్టమైన నాలుగు మాటలు చెప్పండి.
అది ఎప్పుడునమ్మా, నేను హృదయంలో ఉన్నాను, నేను హృదయంగా హృదయంలో ఉన్నాను. నీ హృదయంగా నీ హృదయంలో ఉన్నప్పుడు ఈ మనస్సుని హృదయంలో లగ్నం చేస్తే నీకు ఈ పాతవాసనలన్నీ నిక్షిప్తం అవుతాయి. అప్పుడు నీకు 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 ప్యూరిటీ వస్తూ ఉంటుంది. అలా నువ్వు ప్రతిదాన్ని ట్రై చేస్తూ ఉండని లోపల నుంచి బాగా గైడెన్స్ అందుతూ ఉంటుందని. ఎప్పుడు ఏకాంతంగానే ఉండటం మాట మీద బయట వాళ్ళతో పెద్ద మాటలు మాట్లాడుకోవటం అది ఇది ఏమీ ఉండదు. దాంతో అలాగా ఎప్పుడు అది నువ్వు ఊహించటం కాదు, దానిలా నువ్వు ఉండాలి, అది నువ్వు అయిపోవాలి. అది నువ్వు అయిపోవాలి. హృదయమే నువ్వు అయిపోతే అప్పుడు ఈ శరీరంతో ఈ మనసుతోటి ఇంద్రియాలతోటి నీకు ఎట్టి సంబంధము లేదు. బాడీ నడుస్తోంది, దానితో నీకు సంబంధం లేదు. ఈ హృదయముగా నువ్వు ఉండు, హృదయంలో ఉండు. ఈ మనస్సును హృదయంలో ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు నీకు నువ్వు తెచ్చుకున్న జన్మకు వచ్చిన పాత సంస్కారాలన్నీ అక్కడ నిక్షిప్తమయ్యి హరించిపోతాయి. అప్పుడు అప్పుడు నీకు 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 పునర్జన్మ రాని
ఉండదు. ఇంకా చావు పుట్టుకలతో సంబంధం లేకుండా బాడీ వెళ్ళిపోయినా నువ్వుగా ఉండిపోతావు.
నేను మీద నీ బాడీ మీద కానీ నీకు ఇల్లు మీద కానీ దీర్ఘం మీద కానీ బిడ్డల మీద కానీ ఇంకో వ్యాపారాల మీద డబ్బుల మీద కానీ దేని మీద నీకు మనసుకు పోకుండా ఉంటే ఇంకా దానికి ఇంకా నీకు కావాల్సింది దేని మీదకు పోతుంది అనేసి దానికి నాన్నగారు కూడా అనేవారు అన్నమాట. నా అంశమ్మ గారు మీరు ఇక్కడికి వచ్చేయాలని ఆతృతతో మీరు చేయవలసిన పనులు ఏమన్నా వదిలేసుకుని వచ్చారా అని అడిగారు. వదిలేసుకుని వచ్చారా మీరు అన్నారు. నాన్నగారు వదిలేసుకోలేదండి, అన్ని పనులు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు మనవలు అన్ని అయిపోయిన తర్వాత మీ పనులు మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటానని వచ్చేసానండి అని చెప్పన్నారు. అయితే
ధర్మాన్ని విడిచిపెట్టలేదు, బాధ్యతలన్నీ ధార్మికమైన బాధ్యతలన్నీ చూసుకునే అన్ని సెటిల్ చేసుకున్నాకనే వచ్చారు.
చూసుకునే రావటం అయింది. తర్వాత నాన్నగారు అన్నారు ఒకసారి, మీకోసం మీరు ఏమన్నా అట్టి పెట్టుకున్నారా అని అడిగారు. అంతా ఇచ్చేసి వచ్చేసారా, మీకోసం మీరు ఏమన్నా అట్టి పెట్టుకున్నారా అన్నారన్నమాట. అసలు ఆ ఆలోచనే లేదండి నాన్నగారు. నాకు నాకు 10 రూపాయలు కావాలంటే 100 రూపాయలు ఇచ్చేవాడు మా నా కొడుకున్నాడు. నా మంచి చెడ్లన్నీ నన్ను ఎంత ఎంతగానో కలుపుకుని అన్ని చూసుకుని చేసి చెప్పి చేసేవాడు ఉన్నాడు. నాకు అసలు ఆ డబ్బు మీద కానీ ఇల్లు మీద కానీ ఇంకో దేని మీద కానీ దేని మీద నాకు అసలు కాంక్ష లేదు అని చెప్పేసి అంటే అలాగా అండి అలాగా అండి అని అనమాట. ఏమీ తెలియదు
అంటే హృదయంలో కెలికి కెలికి చూస్తారనమాట ఎక్కడన్నా ఉంటాడు మింగేద్దామని
అడిగి చెప్పించుకునేవారు. అడిగి చెప్పించుకునేవారు మీకు ఎంత ఆస్తి ఇచ్చారు మీ పెళ్లి కానివారు అని మా ఆస్తి ఇచ్చిన ఆస్తికి మా హస్బెండ్ సంపాదించింది అని 12 ఎకరాల ఆస్తి అండి నాన్నగారు. అదే మా ఉన్నది ఉన్నది మా పిల్లలకి ఇది నాది అదే ఆ పిల్లలకి వాళ్ళకి అయిపోయిందండి. ఇంకా నాకు ఉండాలని ఏమి నేను అనుకోలేదు, నేను ఉంచుకోలేదు కూడా. నాకు ఇప్పుడు కూడా ఇది నాకు కావాల్సిందండి. అది ఆ బ్యాంక్ పంపిస్తారు, నేను తెచ్చుకుని వాడుకుంటాను. ఇది ఇంతకంటే ఏమి ఇంకంతకంటే ఏం చేసుకుంటాం ఈ డబ్బులు కూడా అని అని అనిపిస్తుంది అనమాట. ఎంత ఎంత ఆరా తీసి అడిగేవారో చెప్పలేం.
అవును అవును. అంటే ఏం లేదంటే హృదయం ఖాళీ చేయించడానికి నాన్నగారు ప్రతి మాట ప్రతి చర్య కూడా దేనికి అంటే అంటే మన హృదయంలో ఏదన్నా దాగి ఉన్నాయి కానీ లేకపోతే ఈ బాడీకి సంబంధించి కానీ ఈ బాడీ రిలేటెడ్ రిలేషన్స్ కి సంబంధించి కానీ హృదయంలో ఎక్కడన్నా ఏదన్నా ఉంటే అది క్లియర్ చేయడానికి ఊరికే మనల్ని పలకరిస్తున్నట్టు పలకరిస్తూ మన హృదయంలో ఉన్నదంతా మనకి బయటికి చెప్పిస్తూ అది క్లియర్ చేస్తూ వెళ్ళిపోయేవారు అంటే మనకి తెలియదు. అంటే ఆయన ఈ ప్రక్రియ చేశారన్న సంగతి కూడా మనకి తెలియకుండా చేసేసేవారంటే అసలు ఈ రోజు ఇంత అంటే హృదయంలో మనం విశాలత్వం పొందాము ఇంత ఖాళీ అయ్యాము అంటే ఆయన అనుగ్రహంతో మనల్ని చేరదీసి ఆయన ఏదో బాహ్యమైన మాటలు ఊరికే ఎందుకు బాబు ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోవడానికి లేదు. ప్రతిదీ అనుగ్రహం కదా అంటే అంటే ఇదేంటి ఎందుకు పాపం ఈయన ఇంతలా వ్యవహారం అవసరమా లేకపోతే వాళ్ళ లౌకిక విషయాలు అవసరమా లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ గొడవలు ఎందుకు కాదు. అక్కడ మన హృదయంలో మనకి ఎక్కడన్నా మమకారం ఉందా లేకపోతే ఎక్కడన్నా మనం స్టక్ అయి ఉన్నామా అది వెతికి చూసి లైట్ వేసి మనకి చూపించి అందులోంచి మనకి మనల్ని బయటికి తీసేయడానికి అండి. అంటే హృదయం మొత్తం ఖాళీ చేస్తే తప్ప ఆయన స్థిరంగా అక్కడ కూర్చుని ఉండలేరు కాబట్టి ఆయన ఇల్లు ఆయన క్లీన్ చేసుకున్నట్టు క్లీన్ చేసేసేవారు మన హృదయాల్ని.
అవును అడిగి మరీ చేసుకునేవారు లేకపోతే మనల్ని అన్ని అడగవలసిన లేకపోతే అందరు భక్తులని మీరు చేపల చెరువులు ఎలా ఉన్నాయి మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు
అంటే అంటే సాన్నిహిత్యం తీసుకురావడానికి అంటే ఎన్ని రకాలు ఆయన వర్క్ ఒక రకం కాదండి. ఫస్ట్ మనతో అంటే చనువు పెంచడానికి తర్వాత ఓహో మనల్ని ఇంతకు మించి ఎవరు ప్రేమించట్లేదని అనిపించడానికి మనల్ని ప్రేమగా ఆప్యాయంగా పిలిచి 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 మన రూపనామాల నుంచి మెల్లగా మనల్ని విడుదల చేయడం. అంటే మన రూపం మన నామం తలపెడుతూ మనల్ని చూస్తూ మన యోగక్షేమాలు అడుగుతూ అందులోంచి మనల్ని విడుదల చేయడం అంటే మ్యాజిక్ అండి. ఆయన చేసింది మ్యాజిక్ లైఫ్ పొడుగునా ఆయన చేసింది మ్యాజిక్.
అలాంటి చాలా చాలా చేసేవారు నన్ను కూడా ఎన్నెన్నో అడిగేవారు. నీకు కూడా అన్ని చెప్పేసి చెప్పలేదు కానీ ఎన్నో అడిగే అన్ని రహస్యాలు అన్ని అడిగి చెప్పేవారు. ఎంత ఎవరు మనల్ని ఎవరు ప్రేమించకపోయినా అందరినీ ప్రేమించవలసిన బాధ్యత మనకి ఉంది. వాళ్ళ పాపం ఏదో తెలియక మాట్లాడారు వాళ్ళ ఎడల మనకి ఏ రకమైన
వేరు భావన అవసరం లేదు.
వేరు భావన వద్దు. మనకి అందరినీ ప్రేమించటమే మన వంతు. నువ్వు చేయవలసింది ఆ ప్రేమలోనే నిన్ను భగవంతుడు నీ మనసు కరిగించేస్తాడు అక్కడే అని చెప్పేశారు తల్లి. నిజంగా అదే స్పష్టంగా తెలుస్తాను కూడాను. ఇది మన వాళ్లే కాదు, పై వాళ్లే కాదు, పని వాళ్లే కాదు, ఎవరైనా అందరినీ నువ్వు ప్రేమగా చూడటం అంతకంటే ఏముందో ఏది. నీ ఖర్చు ఏమైంది? ప్రేమను పంచిపెట్టుకుంటాం. నీ ఖర్చు ఏమైంది?
అవును అవును.
ఎంత ప్రేమిస్తే అంత 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 నీకు
అవునండి. అంటే మనం ఇచ్చింది మనకి తిరిగి వస్తుంది అంటారు కదా అలా. అది ఇందాక మీరు అన్న మాట చాలా బాగుందంటే, అంటే మీరు ఎంత స్టడీగా ఇంత స్టేబుల్ గా అంత ఇండిపెండెంట్ గా అంత సుఖంగా శాంతిగా మీ పాటికి మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే, ఆ హృదయంలో మనసుని ఎంత ఎంత డ్యూరేషన్ కుదిరితే అంత డ్యూరేషన్ పెట్టి ఉంచడం వల్ల మనకి అక్కడి నుంచి శాంతి అందుతుంది. ఆ శాంతిలో అది ఆ స్వస్థానంలో ఆ మనసు ఉంచగా 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 మన వాసనలు అవి కరుగుతాయి, మన బలహీనతలు కరిగిపోతాయి, మన దేహ వాసన కరిగిపోతుంది. సో దీనికే నాన్నగారు చాలా అద్భుతంగా ఒకటి చెప్పారంట. ఎలా అంటే ఇప్పుడు జరగవలసింది జరిగే తీరును అంటారు కదా, ఐ మీన్ పుట్టినప్పటి నుంచి, అంటే పుట్టిన రోజు నుంచి మనం మరణించే వరకు కూడా అంత ప్రీ డిటర్మిన్డ్ అన్నారు కదా అని. అంటే చాలా సందర్భాల్లో భగవాన్ అడిగినప్పుడు మరి ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది, ఇంకా మన ప్రయత్నం వల్ల కలిసి వచ్చేదేంటి, అంతా ఈశ్వర నిర్ణయం ప్రకారమే అంతా జరిగిపోయి మన ప్రారంభం అంతా మనం ఎక్కడ ఉండాలి ఏ టైంకి ఎలా ఉండాలో అదంతా కూడా నిర్ణయింపబడిపోతే మరి ఈ సాధన యొక్క ఫలితం ఏంటి, ఇంకా ఈ సాధన వల్ల మనం చేయగలిగింది ఏంటి, పొందేది ఏంటి అని అడిగితే మీరన్న మాటే నాన్నగారు చాలా అద్భుతంగా చెప్పారు. ప్రారంభం ప్రారంభమే కానీ నీ మనసుని గనక నువ్వు స్వస్థానంలో పెట్టడం నువ్వు గనక నేర్చుకుని ఆ స్వస్థానంలో ఉంచడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే అది నువ్వు ఏ పద్ధతిలో చేసినా పర్లేదు, నువ్వు ఈశ్వరుడికి సరెండర్ అవుతావా, శరణాగతే చెందుతావా, ఆయన పట్ల విశ్వాసం పెట్టుకుని ఈశ్వర ప్రణాళికలో ఎలా ఉంటే అలా జరుగుతుందని నువ్వు నిర్వకారంగా ఉంటూ నువ్వు శాంతిగా ఉంటూ నీ సాధనా బలం పెంచుకుంటూ స్వస్థానంలో ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏం చేస్తుందంటే ప్రారంధం ప్రారంధమే, ప్రారంధం తాలూకు దాని ఒత్తిడి నీ మీద పడకుండా నిన్ను అంటకుండా నీ ప్రారంధం వెళ్ళిపోతుందని చెప్పారు. అంటే ప్రారంధం నడిచిపోతుంది కానీ ఆ ప్రారంధం నేను ప్రారంధాన్ని అనుభవిస్తున్నాననే ఈ కర్తృత్వంలో నుంచి నువ్వు విడుదలైపోతావు. విడుదలైపోతావు. సో అంటే ప్రారంధం ప్రారంధానికి ప్రారంధం దాని పద్ధతిలో అది వెళ్ళిపోతూ ఉంటుంది, నీకు దానికి సంబంధం లేకుండా ఉంటావు. మంచి జరగని చెడు జరగని ఇష్ట అనుగుణంగా అవ్వని అయిష్టానుగుణంగా అవ్వని ఏదైనా కూడా నీకు నిన్ను టచ్ చేయకుండా ప్రారంధం వెళ్ళిపోతుంది. సాధన ప్రయోజనం అది,
సాధన ఫస్ట్ ప్రయోజనం అదే. మరి నీకు తర్వాత
అంటే ప్రారంధం నిన్ను అంటకుండా వెళ్ళిపోతుంది.
ఏది అనుభవించినా దీన్ని ఈ మనసు తప్ప నువ్వు కాదు, నువ్వు ఎవరు, నువ్వు స్థానువుగా నువ్వు లోపల ఉన్నావు. దానికి ఎట్టి సంబంధమో లేదు, ఏ సంబంధమో లేదు ఆత్మకి. దానిగా నువ్వు ఉండటమే నువ్వు 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 చేయవలసిన పని అని చాలా చాలా చెప్పేవాళ్ళు.
అవునండి, అవును. అంచేత ప్రారంధం మీ అదృష్టం ఏంటంటే ప్రారంధం కూడా అరుణాచలం అయిపోయింది. మీ ప్రారంభం ఎప్పుడు భగవాన్ చుట్టూ, నాన్నగారు చుట్టూ, భక్తుల చుట్టూ.
నాకు కొండ అంటే చాలా ఇష్టం అమ్మ. ఆ కొండను చూసుకుని మర్చిపోతా ఉంటాను అనమాట.
మీతో నాన్నగారు కర్తృరాజ్ఞ ఉపదేశారం కూడా పాడించుకుంటూ ఉండేవారు నాన్నగారు.
అవునవును, చాలా.
అనసూయమ్మ గారు బాగా పాడతారు, మీరు పాడలేరండి ఆవిడ పాడినట్టు, ఆవిడ లయబద్ధంగా బాగా పాడతారు అనేవారు.
బాగానే ఎవరు కలవద్దనేవారు
అంటే మీరు పాడుతూ ఉంటే మీతో కలిపి పాడద్దనేవారు, ఎందుకంటే ఆవిడ చాలా బాగా పాడతారు, మీరు పాడితే మళ్ళీ ఆవిడతో శృతి కలవదు మీకు, మీరు వద్దనేవారు.
ఒకసారి జిన్నూరులో ఆయన ఉన్నారు, నేను మా రాంబాబు నేనే వెళ్ళాము అనమాట. వెళ్తే ఈడు పెద్ద అరటిపళ్ళు మొత్తం ఏదో యాపిల్లు అవి ఇవి పట్టుకుని వెళ్ళి నాన్నగారి దగ్గర పెట్టారు. అది ఏది పట్టుకెళ్ళా, అసలు ఆయన జీవితంలో ఎప్పుడు దాని ముఖం ఎరగనట్టు చూసుకున్నారు. అరటిపళ్ళు ఇలా పట్టుకుని చూసి చూసి వెనకాల ఎక్కడో పెట్టేసుకుని, అది ఎవరికో అనమాట, ఎవరో దానికి 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 వచ్చేవారు ఉన్నారనమాట, దానికోసం వెనకాల పెట్టేసుకుని తల్లిని అడిగారు అనమాట. అప్పుడు పెద్ద కొడుకు పెళ్ళయింది కొత్త రోజులు అనమాట. రామరాజు గారు మీరు వాళ్ళు ఏం కట్నం ఇచ్చారండి మీకు అని అడిగారు. ఏం కట్నం ఇచ్చారంటే లేదండి నాన్నగారు, మరి నేను మాకు నా పిల్లని దానం ఇచ్చారు తెచ్చుకున్నాం అంతేనండి, పిల్లని దానం ఇచ్చారు తెచ్చుకున్నాం, మాకు మేము కట్నాల జోలికి వెళ్ళలేదండి అని చెప్పి అదేంటండి వాళ్ళకి బాగా సంపాదించుకున్నారు వాళ్ళు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవద్దా అన్నారు. ఎందుకంటే మనం తీసుకుని ఏం చేస్తామంటే మళ్ళీ వాళ్ళకి అంతా ఇది అంతా లెక్క చెప్పి పెట్టి ఇవన్నీ ఎందుకండి, మనకి వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అంటేని, అలా అయితే మీ అమ్మగారికి కూడా ఇష్టం లేదో అక్కడే ఉన్నాను, మీ అమ్మగారికి కూడా అది ఇష్టమైన అండి అని అన్నారన్నమాట. నాకు 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 దేని మీద ఆశ ఉందేమో అని
చూడడానికి.
మా అమ్మకు కూడా అలాంటిది ఏమీ లేదండి, దేని దేని అడగాలని తీసుకోవాలని ఏమి అనిపించదండి అని చెప్పేసి అంటే ఆయన అలాగే అండి, అది వాళ్ళు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు అంట, పర్వాలేదు అడగకూడదు కానండి ఇచ్చినప్పుడు
తీసుకోవచ్చు
ఇచ్చినప్పుడు కానీ ఎందుకండి, మనకి వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళే పుచ్చుకుంటారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది అన్ని, వాళ్ళు మళ్ళీ ఆ జామా ఖర్చులు అన్ని చెప్పి మనం వాళ్ళకి అప్పచెప్పి ఇవన్నీ ఎందుకండి, మనకి అనవసరం వాళ్ళకి పిల్లని ఇచ్చారు నేను తెచ్చుకున్నాం అంతే అని చెప్పాడు అనమాట ఒక మాటలో. అది ఇలాంటి మాటలన్నీ ఎంతెంత బాగానో
అంటే అంటే ఒకటి అంటే అంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్పి పంపేసి పంపేయడం ఒక ఎత్తు, ఈయనేంటంటే ఇంకా ఇంట్లో మనిషి కన్నా కూడా ఎక్కువగా సాన్నిహిత్యం తీసుకుని ఆయనకి, అంటే గురువులు ఇది వరకు పూర్వకాలంలో అంటే ఆశ్రమాలు ఉండి పిల్లల్ని అక్కడ పెట్టి శిష్యర్కం చేయించి కొంతకాలం ట్రైనింగ్ అయ్యాక పంపించేసేవారు. ఎందుకు అంటే వాళ్ళకి టీచింగ్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పక్క వాళ్ళతో ఎలా మెసులుతున్నారు, అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే మంచి చెడు ఎలా ఉంది, వాళ్ళ లోపల మనసు ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ గమనిస్తాడంట అంటే గురువు. గమనించి ఓవరాల్ గా మార్పు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి కదా. అంటే ఆచార్యుడు చేసిన పని అంటే ఆచార్యుడు ఏ పని చేస్తాడో అలా మన కుటుంబాల్లో మనం ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తే చాలు, అదే ఈ సంసార జ్వరము ఈ లౌకిక జ్వరము ఈ ప్రాపంచిక జ్వరము మింగడానికి డాక్టర్ అడుగుతాడు కదా మీ సింప్టమ్స్ ఏంటని, జ్వరం వచ్చిందంటే జలుబు ఉందా దగ్గుందా గొంతు నొప్పి ఉందా అన్ని వివరంగా అడుగుతారు. మంచి డాక్టరు మిమ్మల్ని అన్ని వివరంగా కనుక్కుని డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గ మందిస్తాడనమాట. అలా నాన్నగారు అన్ని అంటే మొత్తం అంటే హూయామై ఎంక్వైరీ ఎలా చేయమన్నారో అలా మనల్ని పూర్తిగా మన మనసులో ఏముందో ఎంక్వైరీ చేసి ఎక్కడెక్కడ మనకి అంటే మన బలహీనత ఎక్కడుంది, మన మమకారం ఎక్కడుంది, ఇవన్నీ డయాగ్నోస్ చేసి ఏ మంది వేయాలో ఆ మంది వేసేవారండి. అంటే సబ్జెక్టు పరంగా మనకి ఏ మాట పట్టిస్తుందో ఆయన ఇచ్చి ఆయన చెప్పే మాటలో ఏ మాట మన మనసుకి అంటే గట్టిగా పట్టుకుని మనం ఫాలో అవ్వగలుగుతామో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళారండి. కామన్ గా సబ్జెక్ట్ అందరికీ చెప్పారు కానీ వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరిని ట్రైనింగ్ ఇచ్చి, అంటే మీకో బలహీనత ఉండొచ్చు నాకోటి ఉండొచ్చు, ఏ మీకో మెడిసిన్ నాకో మెడిసిన్, ఇప్పుడు మీకు సునాయాసం అనిపించింది నాకు ప్రాణ సంకటం అవ్వచ్చు, నాకు సునాయాసం అనిపించింది మీకు ప్రాణ సంకటం అవ్వచ్చు. అందుకే ఎవ్వరికి ఏ పద్ధతిలో చెప్పితే ఎక్కుతుందా ఆ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చి మీటింగ్ జనరల్ గా చెప్పినప్పుడు సబ్జెక్ట్ కామన్ గా చెప్పేవారండి. అసలు ఇంకా ఆయన టీచింగ్ ఎలా చేశారు అని చెప్పుకుంటే మనకు జన్మ సరిపోదు
సరిపోదు. చిన్న పాపకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడే ఉన్నారమ్మా అరుణాచల్లో,
అవునా
పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది
అమెరికాలో, అవును
రాలేదు అప్పుడు, అప్పుడు రాని నాకు తెలిస్తేనప్పుడు నాన్నగారితో చెప్తేనే పర్వాలేదమ్మా కోమాల నుంచి వచ్చేస్తుందమ్మా పర్వాలేదమ్మా అని చెప్పేసి ఆయన అన్నారు. అల్లుడేమో బుద్ధుడు, బుద్ధుడు దాంట్లో బాగా ఇష్టం, అది దేవి వాళ్ళు ఆయన్ని తీసుకునెళ్ళి జిన్నూరు తీసుకెళ్ళి చూపించారు అన్నమాట. ఈయన బుద్ధుడిదండి ఫాలో అవుతారండి, ఆ బుద్ధుడిలాగా ఈయన కూడా సన్యాసం తీసేసుకుందాం అనుకుంటున్నారండి అని చెప్పారండి. ఆయన చెప్పిన అప్పుడు ఆయన చెప్పినట్టు చెయ్యిన ఆయన, నువ్వు ఆయన చెప్పినట్టు చేయగానే ఆయన ఉన్నట్టు ఉండక్కర్లేదు
చెప్పారు,
దానికి ఫాలో అవ్వు చాలు సరిపోతుంది నువ్వు
సన్యాసం పుచ్చుకుని వెళ్ళక్కర్లేదు ఆయన చెప్పినట్టు జీవించమని చెప్పారా,
దానికి ఫాలో అవ్వు అని అందరికి ఎంత ఎవరికి కావాల్సిన
ఎవరికి ఏది అవసరము, ఉద్యోగం మానేస్తానంటే మాన్నిచ్చేవారు కాదండి బాధ్యతలు విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పలేదు ఆంటీ. బాధ్యతను నిర్వర్తిస్తూ నీ ఇంట్లో నువ్వు ఉంటూ నీ బాధ్యతలను చూసుకుంటూ నీకు తరించే పద్ధతి చూపించారు. అంటే అది సాధ్యం కాదు, కానీ సాధ్యం ఆయన మనకి చేశారు ఆంటీ,
చేశారు.
ఎందుకంటే ఎటు తిప్పి చూసి మనకి 100% సబ్జెక్ట్ ఏంటి అంటే నువ్వు ఎటు తిప్పి చూసి నువ్వు సంస్కరించుకోవాల్సింది నీ మనసుని. నీ మనసు నీకు సహకరిస్తే అదే స్నేహం, దాంతో నువ్వు స్నేహంగా ఉండి నువ్వు ఉద్ధరింపబడచ్చు, అది దాన్ని శత్రువు చేసుకుని నువ్వు పతనం అవ్వచ్చు. అన్నిటికీ కారణం మనసు మాత్రమే. సో ఆ మనసును పవిత్రంగా చేసుకుంటూ, మనసును పవిత్రంగా చేసుకుంటూ పవిత్రంగా చేసుకుంటూ ఏకాగ్రతగా ఉంటే ఆత్మాకారం చెందుతావు. సో అంటే మలినమైన మనసుని ముందు పవిత్రత వైపు దాన్ని అంటే పవిత్రం చేస్తూ 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 పవిత్రతకి ఆయన చెప్పవలసింది చెప్తూ మనతో చేయించవలసింది చేయిస్తూ పవిత్రత చేకూరుస్తూ ఆత్మ వైపుకు వెళ్లేలాగా చేశారంటి. లేకపోతే మలినంతో అది నాన్నగారు అంటారు కదా, ఇప్పుడు నువ్వు లోపల అంటే నువ్వు సహజంగా సరళంగా ఉంటే తప్ప అసలు భక్తే అబ్బదం అన్నారంటి. నీకు సరళమైన మనసు లేకపోతే నీకు అసలు భక్తే అబ్బదు. ఎక్కడ జ్ఞానం
లేదు?
సరళమైన మనసు ఉన్న వాళ్ళకి కదా భక్తి అయినా కర్మయోగం అయినా జ్ఞానమైనా, నీకు జ్ఞానానికి నువ్వు రీచ్ అవ్వాలి అంటే అసలు భక్తి కలగడమే చాలా కష్టం. సరళమైన మనసు లేకపోతే అసలు భక్తే నీకు అబ్బదు. అసలు భగవద్గీతలో కృష్ణుడు 18 అధ్యాయాల్లో 6 6 6 కింద విభజించి ఫస్ట్ కర్మయోగం చెప్పి సెకండ్ భక్తి యోగం చెప్పి తర్వాత జ్ఞానం చెప్పాడంట అండి. అంటే పరమాత్మ కూడా అంత జాగ్రత్త పడ్డాడు జీవుడికి ట్రైనింగ్ ఇవ్వడంలో. ఎలా? ఫస్ట్ నువ్వు కర్మ అంటే ఈ లోకంలో నువ్వు ఎలా వ్యవహరిస్తే నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు ఎలా పని చేస్తే నువ్వు పవిత్రుడు అవుతావు. కేవలం నోటి మాట కాదు కదా, అంటే నీ మాట చేత నీ అంటే నీ మాట తలంపు నీ క్రియ మూడు ఒక్కటయ్యే పద్ధతిలో నువ్వు పని చేయాలి, ఒక్కటయ్యే పద్ధతిలో నువ్వు జీవించాలి. సో కర్మయోగం ఎలా చేయాలో చెప్తే అంటే నువ్వు కర్మని కరెక్ట్ గా చేస్తే అంటే వర్క్ ఈజ్ వర్షిప్ కింద నువ్వు చేస్తూ ఫల 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 ఆసక్తి అంటే ఫలం పట్ల కాంక్ష లేకుండా నువ్వు అంటే సత్కర్మ చేస్తూ ఫలితం ఆశించకుండా పనిచేస్తూ నువ్వు అలా జీవిస్తూ ఉంటే కదా నీకు సరళమైన మనసు కలిగేది. నీకు సరళమైన మనసు కలిగితే కదా నీకు భక్తి అబ్బేది. నీకు భక్తి భక్తి రైపన్ అంటే భక్తికి నీకు పరిపక్వత వస్తే కదా నీకు జ్ఞానం వైపు మనసు తిరిగేది. అప్పుడు కదా నువ్వు జ్ఞానాన్ని అభ్యసించగలిగేది. సో ఏది లేకుండా నేను గది తలపేసుకుని కూర్చుని నన్ను నేను ఎంక్వైరీ చేసేసుకుని హూ ఆమ్ ఐ అంటే ఏమీ రాదని చెప్పారు. హూ ఆమ్ ఐ అంటే ఏమొస్తుంది? లోపల ఇంత మలినం పెట్టుకుని లోపల ఇంత మలినం పెట్టుకుని హూ ఆమ్ ఐ అంటే నీకు ఆన్సర్ అసలు నీకు లోపల ఉన్నది ఎలా స్ఫురిస్తుంది నీకు లోపల పవిత్రత లేకుండా? అందుకు గ్రౌండ్ రియాలిటీస్ అంటే ఇది 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 వదిలేసి మనం ఏదో ఆకాశంలో మేడలు కట్టేద్దామంటే కుదరదు. అంటే లోపల అది ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మంగా మన మనసు అయితే తప్ప ఆత్మతో ఏకీభవించడం అవ్వదు, దాంతో తాదాప్యం రాదు. ఎప్పుడు మనసు పూర్తిగా పవిత్రం అయ్యి అది పల్చబడిపోవాలండి. అంటే ఆ చిక్ ఇంప్యూరిటీస్ అన్ని పోయి అది పవిత్రం అవ్వగా 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 లోపల ఉన్న చైతన్యం మనకి స్ఫురిస్తూ ఉంటుంది. అప్పుడు మీరన్నట్టు అక్కడి నుంచి వర్క్ జరిగినప్పుడు ఇదంతా క్లియర్ అయిపోతుందండి. అంటే ఉన్నదొక్కటే అనే అనుభవం మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
మనసు ఎంత సున్నితం అయిపోవాలమ్మా అప్పుడు, అప్పుడు దాని చేతుల్లో మనం కాకుండా మనం అది మనదిగా మనం మనమైపోయి ఉంటే అది ఎంత ఆనందం అనిపిస్తుంది. అది
ఎంత ఆనందం అండి. ఇంకా అప్పుడు అదే కదా అంటే ఎంత ఆనందం. అనసూయమ్మ లేరు, భారత్ లేరు, ముష లేదు, అంతా ఒక్కటే, అంతా చైతన్యమే. ఒక్క నాన్నగారు తప్ప ఇంకేమీ లేదు, ఉన్నదే చైతన్యం. ఆ చైతన్యమే మనమైపోతే అసలు ఏముందంటే ఇంకా ఎటు చూసినా ఆనందం, ఎటు చూసినా శాంతి అంటారు చూడండి.
అంతా శాంతి అంతా మనలో ఉందే, దాన్ని ఏమో మూసిపెట్టే చూసుకుని మనం ఎక్కడెక్కడో ఏదో ఉందని దాన్ని వెతుక్కోవటం బయటకు వెళ్ళిపోవటం ఎంత ఉంది. కాదు కాదు అని చెప్పేసి నాన్నగారు మనకి ఒకటి ఒక ఒక్కో పొర ఒక్కో పొర తీసేస్తే ఈ నూలు నూలు బట్టలు ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీసేస్తే ఇంకేం మిగిలింది ఏముంది? ఏమి ఖాళీ. ఆ ఖాళీ అయిపోయే వరకు నువ్వు చేయవలసింది ఆఖరి శ్వాస వరకు నీకు సాధన అయిపోయిందని నువ్వు అన్నావంటే నీ బోర్లా పడిపోతావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా. నాకు అన్నీ తెలుసున్నా అన్నా అనుకున్నావంటే నీకు ఇంకా
మనం సున్నా అనే అనుభవం వచ్చేస్తే సరిపోతుంది.
చాలా చాలా చాలా
చాలా బ్యూటిఫుల్ అండి. అయితే మీరు ముగించే ముందు మాకు ఉపదేశారం పాడి ముగించేద్దరు కానీ
అమ్మా,
ఉపదేశారం పాడి ముగించేయండి.
ఉపదేశారమా, ఉపదేశారం పాడేయమంటావా?
పాడి ముగి అదే పాడి ఒక రెండు మాటలు చెప్పి ముగించేద్దరు కానీ.
రండి, కుమారి కుమార్ పాడతారు బాగా, మీరు బాగా చేస్తారమ్మా. ఆనందాలు అమ్మ కూడా బాగా చేస్తారు.
చేస్తారా ఉపదేశారం?
అబ్బే కాదు, ఉపదేశారం కాదు, బాగా నాన్నగారు సబ్జెక్ట్ బాగా ఫాలో అవుతారు.
అవుతారే
కర్తురాజ్యయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం, కృతిమహోదతో పతన కారణం, ఫలమశాశ్వతం గతి నిరోధకం, ఈశ్వరార్పితం నిశ్చయకృతం, చిత్తశోధకం ముక్తి సాధకం, కాయవాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపా చింతనం క్రమాత్, జగత ఈషదీ యుక్త సేవనం, అష్టమూర్తి భూదేవ పూజనం, ఉత్తమస్తవ దుశ్చమందతః చిత్తజం జపా ధ్యానముత్తమం, ఆర్జదారయా శ్రోతస సమం, సరళ చింతనం విరళ తత్పరం, వేద భావన సోహమిచ్చసౌ భావనా విదా పావనీమత, భావశూన్యస భావసుస్థితి, భావనా బల భక్తిరుత్తమాన్, పృస్థలే మన స్వస్థత క్రియా, భక్తియోగ బోధాశ్చ నిశ్చితం, వాయురోధనా లీయతే మనః, జాలపక్షివ ద్రోధ సాధనం, చిత్తవాయవ చిత్రియాయుతః శేఖయోద్వయీ శక్తిమూలక, లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం, ప్రాణబంధన లీన మానసం, ఏకచింతన నాశమేచ్ఛదః, నష్టమానసో తృష్టయోగినః, తృష్టమస్తికిం స్వస్తితిం యదః, దృశ్యవారితం దృశ్యవారితం చిత్తమాత్మనః, చిత్వదర్శనం తత్వదర్శనం, మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గాజ్యవత్, వృత్తయస్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో వింజగం మనః, అహమయం కుతో భవతి చిన్వతః, ఐపతజ్యహం నిజ విచారణం, అహమినాశభాజహమహం తయా స్ఫురతి స్వయం పరమపూర్ణ సత్, ఇదమహం పదావిక్యమన్వహం, అహమినీనకే ప్రళయ సక్తయా, విగ్రహేంద్రియ ప్రాణదీతమః నాహమేక సడం యసత్ సత్వభాషిక చిత్వవేతర సప్తయాయి చిత్తయావ్యహం ఈశ జీవయోర్వేష దీవిద సత్వభావతో వస్తు కేవలం వేషహానత స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపతః ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిద్వయాదాత్మనిష్టత జ్ఞానవర్జిత జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపమీ చాత్మదర్శనే అవ్యయాభవ పూర్ణచిత్సుఖం బంధముఖ్యతి తం పరం సుఖం విందతిహ జీ వస్తు దైవికః అహమపేతకం నిజ విభానకం మహదిదం దపో రమణ భాగ్యం అహమపేతకం నిజ విభానకం మహదిదం దపో రమణ భాగ్యం శ్రీరమణ భాగ్యం. ఒకటి పాట నేర్చుకున్నాను, అది పాట పాడండి. ఈ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే, నమ్మ దూరంగా ఉన్న వాళ్ళే నా పిల్లలు అనుకుంటే ఏమి ఉపయోగం? ఆనంద్ శ్రీకాంత్ వీళ్ళందరూ నా పిల్లలే. ఉంది మరి, నేను చూశాను.
కొత్త పాట ఎక్కడ నేర్చుకున్నారు మీరు?
కొత్త పాట కాదమ్మ, నేను రాసుకున్నాను.
ఓ,
రాసుకున్నాను అది.
తెల్లని గోచేని తీరుగా ధరించి ఒక తుండు భుజముపై నసకవైచి భస్మంబునుదుటను బాగు బీరుగా పోసి కరమున దండంబు కడుగింతగా బట్టి మోమునగు మోమున చిరునవ్వు ముద్దు గొల్క మాధుర్యమొలకించు మాటలు బల్కుచు కారుణ్యమయులై కన్నులరయ బ్రహ్మతేజమెల్లయడల భ్రమలు పరుచు భక్తవల్యులచే నిండిన భక్త భద్రమైన కొలువు కూటంబున కలుగుకు కూర్మితోడ రమణ భగవానుడాడే రాధి చూడ అనుదినంబును నాయన రక్తాక్షి ఆయన రక్ష వరములు కోరడి వాంఛయేల ఉల్లంబునందు నేనున్నాడని ఉండ కడుజా కణజాలనైతిని చింతయేల ఉల్లంబునందు నేను నీ మనసులోనే ఉన్నానని నేను చెప్తామంటే నువ్వు నాకు కనపడటం లేదని ఎందుకు చింతపడుతున్నావు? ఉల్లంబునందు నేనున్నాడని ఉండ కణజాలనైతినని చింతయేల అడుగుడు గుణవాణి అభయంబునందుచు భవభీతి వలన కలుగనేల కర్త తానై కార్యముల్ నడిపింప నా కర్మయనుచును నలుగనేల కరుణ నిండిన ఆనంద కలితుడైన పరమదైవమును పాదుకొల్పు అన్నిటిన్ వాణి కర్పించి అధిక భక్తి సేవ చేసిన భూమిలోన చెలుగు సుఖము.
బాగా రాసుకున్నారే.
ఆకన్నే మీ గురువు గారి శరీరాలు వేరు కానీ నాన్నగారు భగవాను ఆత్మగా చూస్తే అందరూ ఆయన
ఒకటి. జ్ఞానులంతా ఒకటే.
మనకి అజ్ఞానం కరిగిపోతే మనము ఆయన దానికోసమే కదా ఇన్ని యాభై అరవై సంవత్సరాలు ప్రసంగం
కష్టపడింది ఎందుకు అంటే మన లోపల ఉండి ఒక్కటే అది పొందండి. అవును, ఉన్న వస్తువును పొందండి, ఏదైతే నిజమో దాన్ని పొందండి. అబద్ధంలో ఎంతకాలం ఉంటారు ఇలాగని.
చాలా చాలా కృషి చేశారు ఆయన. గురువుకు మనం రుణం ఎలా తీర్చుకోవాలంటే ఇది ఏం పెట్టి మనం రుణం తీర్చుకోగలం? ఆయన ఆయన స్థాయికి ఆయన చెయ్యూతనిచ్చి ఆయన పాదాలకు చేరటమే మనం ఆయన ఆయన రుణానికి తీర్చుకోగలం. కానీ కాకపోతే మనం ఏం ఇవ్వగలం? మన దగ్గర ఏముంది ఇవ్వటానికి?
అంచేత మీరన్నట్టు ప్రేమ అందరినీ ప్రేమిస్తూ లోపల ఉన్న మలినాన్ని, అంటే మనకి కనిపించి అదే ఏది అడ్డొస్తుందో మన స్వస్థితిలో ఉండడానికి ఏది అడ్డొస్తుందో అది తొలగించుకుంటూ అందరినీ అందరిలోని మన గురువు గారిని చూసుకుంటూ అందరినీ ప్రేమిస్తూ సుఖంగా శాంతిగా ఉంటూ
నిన్ను కాదు ఎంత ప్రతి జీవిని ప్రేమించటమేను ప్రేమించటం తప్ప ప్రేమలోనే ఉంది నీ ఆనందం అంతా. అక్కడే నువ్వు కరిగిపోవాలి నీ మనసు.
థ్యాంక్ యూ అంటీ, చాలా ఎక్సలెంట్ గా జరిగింది. ఆడియో షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందేమో, నెట్ కుదురుతుందో లేదో అనుకున్నాం, అద్భుతంగా వీడియో సెషన్ అయిపోయింది.
ఎన్నాళ్ళ నుంచో మనం అనుకోవటం,
దగ్గర దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఎలా అయినా నెట్ కుదరదు, అక్కడ సిగ్నల్ రాదు అంటూ ఉన్నా పెద్దవాళ్ళు ఆశ్రమానికి మూల స్తంభాలు మీరు భారతి ఆంటీతో ఎట్టి పరిస్థితిలో చేయించాలని మాత్రం ఎప్పటి నుంచో ఉంది. మాట్లాడిస్తాను అదే అంటే శివరాత్రి హడావుడి అయిపోయాక అన్నారు కదా, అంచేత శివరాత్రి హడావుడి అయిపోయాక భారత ఆంటీ తర్వాత మన ఆనందారమ్మతో కూడా చేద్దాం ఆంటీ.
ఆనంద కుమారే చాలా బాగా నాన్నగారు
పట్టారు. అదే అంత బాగా మాట్లాడతారని మొన్నటి వరకు నాకు తెలియదు, మొన్న వచ్చి కూర్చున్నాకనే అర్థమైంది ఓ ఇంత సబ్జెక్ట్. అదే అంటే చాలా కాలం నుంచి కదా, చిన్నప్పటి నుంచి ఆనంద్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఆంటీ, గత 28 ఇయర్స్ నుంచి కలిసి వెళ్ళాం ఆంటీ. ఇది అంత బాగా అంత అంత హిస్టరీ ఉందని తెలియదు, మొన్న చెప్పాక అందుకే అన్నాను మీరు కూడా ఒకసారి మాట్లాడదురు కానీ బాగుంటుంది అని. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా చెప్పాల్సింది ఉంటే చెప్పి ముగించండి.
నాకు చాలా 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 సరదాగా ఉందమ్మా నింత మరి మరి. కేశపాన్ నేను ఎప్పుడు చూస్తాను, ఈ ఊరు వచ్చిందా?
వచ్చింది కానీ క్వైట్ గా ఉంటుంది, బహుశా చూసిన జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ వచ్చింది ఆంటీ. అరుణాచలం నాన్నగారి ఆశ్రమానికి వచ్చింది.
పిల్లలు అయిపోయారా?
చిన్నపిల్లలే,
చిన్నపిల్లలే.
భీష్మ
బాగా జరిగింది యాక్చువల్లీ, అది ఆడియో అనుకుంటూ ఉన్నాం బానే జరిగింది, ఏమి ఇంటరప్షన్స్
లేకుండా. అవునమ్మా, వెరీ నైస్.
ప్రోత్సహించి నాకేమి చేతనకపోయినా మాట్లాడించారు మరి.
అది ఇంకా నాన్నగారి ప్రణాళిక అంటే నాన్నగారి దయ, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా మీరందరూ, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని ఉన్నదానికి అంటే ఆ సంకల్పం తీసుకొచ్చేది ఆయన, నెరవేర్చేది ఆయనే కాబట్టి అంతా నాన్నగారి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
My God.